ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమశివాయ. ఇక్కడ ఇప్పుడు 3:30 అయింది, 4:30 హైకోర్టు జడ్జి గారు కూడా వస్తున్నారు, వచ్చి వారు కూడా 2 మాటలు చెప్తారు. ఇప్పుడు గాంధీ గారు చనిపోయినప్పుడు నెహ్రూ గారు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ది లైట్ హెస్ గాన్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్ అండ్ దేర్ ఇస్ డార్క్నెస్ ఎవ్రీవేర్. మనలో ఉన్న దీపం బయటకు వెళ్ళిపోయింది, ఇంకా ఇప్పుడు మీద ఎటు చూసినా చీకటి కనిపిస్తుంది. ది లైట్ హెస్ గాన్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్ అండ్ దేర్ ఇస్ డార్క్నెస్ ఎవ్రీవేర్. రమణ జయంతి జనవరి 8వ తేదీ, తర్వాత కాపువరం మీటింగ్ జనవరి 12వ తేదీ. నేను పొరపాటున 11వ తేదీ అని చెప్పాము, 12వ తేదీని కాపువరం గీతాభవనంలో మీటింగ్ జనవరి 12వ తేదీ. జనవరి 12వ తేదీ అది గుర్తుపెట్టుకోండి, కాపువరం మీటింగ్. తర్వాత జనవరిలో, సరే జనవరి 15 అయితే పెద్ద పండుగ వస్తాం, సంక్రాంతి పండుగ, ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. జనవరి 17 మహదేయపట్నం, జనవరి 17 మహదేయపట్నం, జనవరి 18 తాడినాడ, జనవరి 18, జనవరి 21 మలికిపురం, మలికిపురం సాయిబాబా దేవాలయంలో, జనవరి 17 మహదేయపట్నం, జనవరి 18 తాడినాడ, జనవరి 21 మలికిపురం. తర్వాత జనవరి 26-27 మేము మాటి వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని మేము ఇక్కడికి వెళతాం, ఇక్కడికి గుంటూరు జిల్లా వెళుతున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాలందరికీ మిమ్మల్ని రమ్మని చెప్పడం కాదు, ఇన్ఫర్మేషన్ చెబుతున్నాం. ఇప్పుడు ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ కూడా సేవతోడు సమానం. ఇప్పుడు ఈ రోజుల్లో సమాచారాన్ని కూడా సేవలో కల్పిస్తారు. ఇన్ఫర్మేషన్ ఆల్సో ఈ సర్వీస్. మీకు ఎవరైనా కరెక్ట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పారనుకోండి, అది కూడా సేవలో ఒక భాగం. జనవరి 27-28 మేము గుంటూరు జిల్లాకు వెళుతున్నాం. తర్వాత కార్యక్రమాల తర్వాత మీకు తెలియపరుస్తాం. తర్వాత ఈ రోజున మనం మా గురువు గారు అయినటువంటి తాడిమండల జగన్నాథ స్వామి గారు స్వర్గస్థులై మన 17వ తేదీకి 3 సంవత్సరాలు అది కెరీర్ విడిచిపెట్టి 3 సంవత్సరాలు అది 17వ తేదీను. కళాశాలకి అమెరికా అలవాటు ఏంటంటే, కొన్ని వెస్టర్న్ కంట్రీస్ అలవాటు ఏంటంటే, వీకెండ్ లో చేసుకుంటారు కార్యక్రమాలు. అంటే అక్కడ వర్ధంతి బుధవారం లక్షవారం ఏంటనుకోండి, ఆ వీకెండ్ లో శనివారం కానీ ఆదివారం కానీ పెట్టుకుంటారు. ఆ రోజు ఆ 2 రోజులు సెలవులు వెస్టర్న్ కంట్రీస్. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రకారం 17వ తేదీని చేయాలి వర్ధంతి. అంటే మొన్న 17వ తేదీకి 3 సంవత్సరాలు అయింది వారి శరీరాన్ని విడిచిపెట్టి తాడిమండల జగన్నాథరావు గారు. ఆయన 17వ ఈ రోజున ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సభ యొక్క పర్పస్ అది. సరే, ఈ రోజున హైకోర్టు జడ్జి గారు, ఒక మాజీ హైకోర్టు జడ్జి గారు, వారు ఏదో ఒక ఫంక్షన్ అంటే భీమవరం డిఎన్ఆర్ కార్యాలయానికి వచ్చారు. తర్వాత ఈ ఫంక్షన్ లో కూడా వచ్చి 2 నిమిషాలు మాట్లాడి వెళ్తామని జడ్జి గారు చెప్పారు. వారు 3:30-4:30 ప్రాంతంలో రావచ్చు. ఇది తాడిమండల జగన్నాథరావు గారి గురించి. వర్ధంతి సభను పురస్కరించుకుని 2 మాటలు మీకు చెప్పాలి. ఆయన అడ్వకేట్, లాయర్ అడ్వకేట్. నాకు లాయర్లు అంటే బాగా ఇష్టం మామూలుగా, ఎంచదంటే వాళ్ళకి మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. తర్వాత సబ్జెక్ట్లో విశ్లేషణ ఉంటుంది, అంటే రీజనింగ్, ఎలా ఆలోచించాలి ఒక విషయం గురించి. అందుకే మనకేదైనా ఇబ్బంది, సమస్య ఏదైనా వచ్చినప్పుడు మనంతరం మనం పరిష్కారం చేసుకునేటప్పుడు ప్రేడర్ గారి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఇస్తే మనకు సలహాలు చెప్తారు. అంత మనం ప్రతి విషయానికి మనం తలకాయ పాడు చేసుకోక్కర్లేదు. ఏదైనా ఒక విషయం మనకు అర్థం ఉంటుంది అనుకోండి, వ్యవహార జీవితంలో ఏదో ప్రతి సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు మనకు తెలియలేదని కంగారు పడక్కర్లేదు. మనకు బాగా నమ్మకం అడ్వకేట్ గారు, లాయర్ గారి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఇస్తే వారు సలహాలు చెప్తారు. దానివల్ల మనం ఆ సలహాను బట్టి ప్రవర్తిస్తే కొంత మనకు లాభం కలుగుతుంది. అయితే ప్లేడర్స్ అందరూ కూడా ఎనాలిసిస్, విశ్లేషణ, లాజిక్ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి ఆ సబ్జెక్టు పరంగా రమణ మహర్షి గారిని కూడా, టాక్సీస్ రమణ మహర్షి, రమణ భాషల్లో కూడా ఎక్కువ ప్రశ్నించింది సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, హైకోర్టు అడ్వకేట్స్. వాళ్ళకి ఆ సబ్జెక్టు పరంగా రమణ మహర్షి గారిని కూడా, టాక్సీస్ రమణ మహర్షి, రమణ భాషల్లో కూడా ఎక్కువ ప్రశ్నించింది సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, హైకోర్టు అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్. ఒక ప్రశ్న నాకు ఆశ్చర్యం కలుగుతుంది, ఏంటంటే మీరు బ్రహ్మం గురించి చెప్తున్నారు, ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ అడిగారు, బ్రహ్మం గురించి చెప్తున్నారు, ఉన్నది ఒకటే అంటున్నారు, 2 వస్తువు లేదంటున్నారు అని చెప్పి మళ్ళీ ఈ కొండ దేవుడు అంటారేంటని అడిగారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ అడిగారు, ఈ కొండ దేవుడు అంటారేంటి, దేవరాళ్ళగొట్ట, ఈ కొండ దేవుడు అంటారేంటి, నువ్వు అడిగింది చాలా బాగుంది. ఆయనకి ఎస్కేప్ అయ్యి సమస్యను అక్కడ పరిష్కారం చేసేస్తారు. అంతేకాని భగవద్గీతలు ఎలా ఉంది, ఉపనిషత్తులు ఎలా ఉంది, ఆ మాటలు చెప్పి అలవాటు ఆయనకు లేదు. అసలు ఆన్ ది స్పాట్ ఇన్స్టెంట్ కాదు. వెంటనే ఏమన్నారంటే, సరే ఇప్పుడు ఈ దేహం నేనని నువ్వు అనుకుంటున్నావు, ఆ దేహం నువ్వా అన్నారు. ఆ దేహం ప్రతి మానవుడు కూడా ఈ దేహం నేను అనుకుంటా ఉంటాడు, అనుకుంటున్నాం కదా మనం. అయితే దేహం నువ్వా, నువ్వు కాదు. మరణానంతరం మరణించేటప్పుడు దేహం నువ్వు విడిపోతున్నావు. అంతేకాదు మరణించడం అంటే జీవుడు శరీరం విడిపోతారు, అదే మరణించటం. ప్రాణం అంటే ముక్కులో గాలే ప్రాణం, ఆ ముక్కులో గాలి ఆగిపోతే ప్రాణం పోయిందంటారు. ఆ ప్రాణమే జీవుడు, అంటే ఆ జీవుడు పోయినప్పుడు అదే ఆ శరీరం నువ్వు అనుకుంటున్నావు, దేహం నువ్వు అనుకుంటున్నావు. ఈ దేహం నువ్వైతే నీ కూడా ఇప్పుడు ఉండాలి. మరణానంతర జీవితం అటువంటిది గాఢ నిద్రలోనే ఈ దేహంతో నీకు దేహంతో నీకేం సంబంధం లేదు. తర్వాత స్లీపర్కి అంటే నిద్రపోయేవాడికి ఏ సమస్య లేదు. ప్రపంచం సమస్య లేదు, దేవుడి సమస్య లేదు, దేహ సమస్య లేదు. నిద్రపోయేవాడికి సమస్యలేంటి? ఏ సమస్య లేదు నిద్రపోయేవాడు, ఏ సమస్య లేదు. వాడు దేనితో తాదాక్ష్యం పొందడు, అసలు నిద్రపోయేవాడు దేనితో తాదాక్ష్యం పొందడు. అయితే ఇప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నావు, ఏమనుకుంటున్నావు? ఈ దేహం నాదనుకుంటున్నావు లేదా? మరి ఆ దేహం నీదైతే నువ్వు అనుకుంటున్నావు దేహం నీదని, ఆ దేహం నీదైతే గాఢ నిద్రలో దానితో ఎందుకు విడిపోతున్నావు? మరణించేటప్పుడు కూడా దేహం నువ్వు వేరైపోతున్నారు, ఎందుకు వేరైపోతున్నావు? అంటే నువ్వు దేహంతో ఎలాగైతే దేహం నువ్వు కాకపోయినా నువ్వు దేహంతో ఎలాగైతే తాదాప్యం పొందుతున్నావు, దేహం నాది నాదని నువ్వు దేహంతో ఎలాగైతే తాదాప్యం పొందుతున్నావు, శివుడు కూడా కొండతో తాదాప్యం పొందుతున్నాడు. ఈ దేహం నువ్వు అనుకోవటం ఎంత నిజమో, శివుడు ఆ కొండ నేను అనుకోవటం కూడా అంతే నిజం. ఈ రెండు కూడా వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. రమణ మహర్షి గారి గాల్లో మాటలు చెప్పడం కాదు, సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ రీజనింగ్, శాస్త్రీయంగా ఆలోచించి చెప్తారు. అంటే అది ఏదో ఆ పురాణంలో ఎలా ఉంది, ఈ పురాణంలో ఇలా ఉంది, ఆ స్కాంద పురాణం ఎలా ఉంది, అలా ఎంగిలి ముక్కలు చెప్పవలసిన కూడా అవసరానికి లేదు. ఎంచేదని సబ్జెక్ట్ చేతులు అనుభవంలో ఉంది. సబ్జెక్టు అనుభవంలో ఉండి చెప్పటమే, పుస్తకాలు చదివి చెప్పటం వేరు. నీకు ఏదైతే చెబుతావు, ఏదైతే నువ్వు చెబుతున్నావో అది అయ్యి ఉండి చెప్పటం వేరు, ఏదో చదువుకుని చెప్పటం వేరు. ఒక మనిషి ఏదైతే చెప్తున్నాడో అది అయ్యి ఉండి చెప్తేనే ఇతరులకు వివేకం కలుగుతుంది, వాళ్ళకి ఎన్లైటన్మెంట్ వస్తుంది, వాళ్ళ చైతన్య స్థాయి పెరుగుతుంది. తాను ఏదైతే చెప్తున్నాడో అది అయ్యి ఉండి చెప్తేనే ఇతరుల వివేకం పెరుగుతుంది, చైతన్య స్థాయి పెరుగుతుంది. అప్పుడు వెంటనే ఏమన్నాడంటే, దేహం నువ్వు కాకపోయినా దేహం నాది నాదని నువ్వు అనుకుంటున్నావు, శివుడు ఆ కొండ నేను అని అనుకుంటున్నాడు, దేహం నేనని నువ్వు అలా అనుకుంటున్నావు. నీకు నిజం కావాలంటే ఇదే అంత నిజమే, అదే అంతే నిజం. అంటే ఇది వ్యవహారిక సత్యమే, అది వ్యవహారిక సత్యం, ఇది పారమార్థిక సత్యం కాదు, అది పారమార్థిక సత్యం. దేహము నేనని నువ్వు అనుకోవటం ఎంత నిజమో, కొండను నేనని శివుడు అనుకోవటం కూడా అంతే నిజం. వీటిని వ్యవహారిక సత్యాలు అంటారు, దీని పారమార్థిక సత్యం అనరు, దీని వ్యవహారిక సత్యాలు అంటారు. సరే, జగన్నాథ స్వామి గారి గురించి చెప్తూ ఇది మాట చెప్తాం. అంటే ప్లేటర్ల యొక్క తెలివితేటల గురించి చెప్పడం కోసం చెప్తాం. జగన్నాథ స్వామి గారు చాలా కష్టపడి చదువుకున్నారు. వాళ్ళకి దేవతలు వాళ్ళ అమ్మగారు నాన్నగారు. వాళ్ళ అమ్మగారిని దేవతతో సమానంగా రాజేంద్ర ప్రసాద్ గారు మట్టిని దేవుడి కింద ఎలా ఆరాధించారో అలాగే జగన్నాథ స్వామి గారు ఆ అమ్మగారికి నాన్నగారి పట్ల చాలా గౌరవం. వారమ్మగారు ఈ భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్ కూడా చేశారు. సరే, చదువు విషయంలో చాలా శ్రద్ధగా చదువు చెప్పించారు జగన్నాథ స్వామి. చదువు విషయంలో అశ్రద్ధ ఏం చేయలేదు. తర్వాత అలవాట్లు, మంచి అలవాట్లు నేర్పారు, చాలా మంచి అలవాట్లు నేర్పారు. తర్వాత రైల్వేలో జగన్నాథ స్వామి గారు ఎంఏ చదివాక, ఎంఏఎల్ఎల్బి చదివాక రైల్వేలో ఆయనకు చాలా మంచి ఉద్యోగం వచ్చింది. వస్తే జగన్నాథ స్వామి గారి బంధువులు కొంతమంది భీమవరం కోర్టులో లాయర్స్గా ఉండేవారు. అంటే జగన్నాథ స్వామి గారు తల్లి జ్ఞానమాంగ గారు వాళ్ళు. సరే, నీకు ఉద్యోగం వచ్చింది అబ్బాయి, ఉద్యోగం అంటే ట్రాన్స్ఫర్లు వస్తూ ఉంటాయి, ఎందుకు మనకి భీమవరం సరిపోతుంది, కోర్టులో పనిచేసుకుంటే సరిపోతుంది, మనకంత పెద్ద ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు, నీకు లా డిగ్రీ ఉంది, భీమవరం కోర్టులో ప్రాక్టీస్ పెట్టుకో, సరిపోతుంది మనకి. మళ్ళీ నువ్వో చోట మేమో చోట ఉద్యోగాలు, మేము భీమవరంలో ఉంటాం, ఉద్యోగం చేస్తాక ఉన్నవాడు ఒక్కడో నువ్వు, అంచేత నువ్వు భీమవరం ప్రాక్టీస్ పెట్టుకుంటే మంచిది అని తల్లిగారి సలహా మీదే భీమవరం కోర్టులో ప్రాక్టీస్ పెట్టి ఆ లాలో చాలా కష్టపడి భీమవరంలో పెద్ద ప్రకటనగా అయ్యారు. ఆ లా బుక్స్ అయ్యి బాగా ఇచ్చింది. తర్వాత ఎప్పుడూ మాకు బాగా జ్ఞాపకం, ఒకసారి గుడివాడి నాగేశ్వరరావు గారిని నన్ను ఏదో మీటింగ్ సందర్భంలో, ఎప్పుడు ఎక్కడ పెట్టాను నా గుర్తు, భీమవరం ప్రాంతంలో ఎప్పుడు 25 సంవత్సరాల పూర్వం మాట చెప్పాను. అంటే ఈ 75 76 ఏనాటి మాట అప్పుడు మాట చెప్తున్నాను. గుడివాడి నాగేశ్వరరావు గారు నేను ఎక్కడో ఒక సందర్భంలో ఈ ప్రాంతంలో ఎక్కడో మాట్లాడుతాను, మమ్మల్ని ఆహ్వానించి మాకు భోజనం పెట్టారు. భోజనం పెట్టి మమ్మల్ని అయితే ప్రశ్నలు అడిగారు రమణ మహర్షి. అప్పుడు నిజంగానికి భక్తి అనే దానికి ఎప్పుడు ఉంది, భక్తి అనే దానికి చిన్నప్పటి నుంచే ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో ఉంది, ఎంతో కొంత భక్తి వాళ్ళ కుటుంబంలో ఉంది. తర్వాత రమణ మహర్షి గారి మీద ప్రత్యేక ఇష్టం అప్పటికి లేదు, మమ్మల్ని పిలిచినప్పుడు. ఇప్పటికే మామూలుగా ఒక మహాత్ముడికి చూశారు, కానీ అందులో ఉన్న ప్రత్యేకత ఆయనకి అప్పటికి ఇంకా ఆయన బుర్రకు తట్టలేదు ఆయన. సరే, ఏదో ప్రశ్నలు అడిగారు, మాకు చేతనే విధంగా నేను చెప్పాను. తర్వాత ఏంటంటే, తర్వాత ఎప్పుడైనా నేను భీమవరం మీటింగ్లోకి వస్తే, మీటింగ్లో ఎక్కడైనా జనరల్గా మీటింగ్లో వస్తే ఒకే స్టేజ్ మీద ఆయన నేను మాట్లాడతాం, ఆ రకంగా ఉంది. కానీ తర్వాత చివరికి ఏమిటి, మనం ఏదో సాహిత్యం చదివాం, మనం పొందవలసింది ఇంకా పొందలేదు, మనకు గురువు అవసరం, ఇంతవరకు గాల్లో మాటలు చెప్తున్నాం, ఏదో కోర్టులోకి వెళుతున్నాం, ఏదో సంపాదించుకున్నాం, లక్షలాది రూపాయలు సంపాదించుకున్నాం, అయిపోయింది, వేలాది 50,000 రూపాయలు ఆధ్యాత్మిక పుస్తకాలు చదివానని చెప్పారు. చదివిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది, ఈ రమణ భగవాన్ చెప్పిందే ఇంకా ముగింపు, ఇదే ఫైనల్ వర్డు, ఇదే లాస్ట్ వర్డు, దీనికి మించింది అక్కడ లేదని నాకు అనుభవం వచ్చింది. తర్వాత నాతో సన్నిహిత సంబంధం పెట్టుకోవటం మొదలు పెట్టారు. ఎప్పుడైనా జున్నూరు రావటం, 15 రోజులకు 20 రోజులకు వాళ్ళ బంధువులు నరసాపురం ఉన్నారు. నరసాపురం వస్తే ఎప్పుడైనా జిన్నూరు రావటం, భీమవరం వస్తే నేను ఎప్పుడు వచ్చాయని కనిపించేయటం, ఆయన చోట నాకు ఎప్పుడు సంతోషం. ఇంకా లాజిక్ ఉంది దానికి. అది ఒకసారి నన్ను క్రిటికల్ ప్రశ్న అడిగారు, అంటే ప్లేడర్లకు అసలు క్రాస్ ఎగ్జామినేషన్ చేసి అలవాటు ఉంటుంది అని. ఏం ప్రశ్న అడిగారు అంటే ఒకసారి, అంటే రమణ మహర్షి గారికి ఇది గౌరవం మీద ఏమైనా ఇష్టం ఉందా అని అడిగారు. అంటే కీర్తికాంక్ష ఏమైనా ఉందా అని అడిగారు. అప్పటికి ఇంకా నూటికి నూరు పోవడానికి రమణ మహర్షి భక్తులు అవ్వలేదు అని, ఇంకా ఊగిసిరాట్లో ఉన్నారు. అది ఏమి లేదు, మనం సాధన అసలు గురువు యొక్క ఈశ్వరుడు యొక్క ప్రేమలో, ఈశ్వరుడు యొక్క ప్రేమలో మురిగి తేలతంటే అహంకారం మమకారం వాటంతటా అయిపోతాయి. పెద్ద కష్టపడిపోయి ఏదో ఎక్సర్సైజులు చేసేసినట్టు కాకుండా ఆ ఈశ్వరుని ప్రేమలో, గురువు ప్రేమలో మురిగి తేలతంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయి అహంభావం నశించి ఆత్మజ్ఞానం కూడా. ఇంక ఇప్పుడు ఆయనకి ప్రేమ కలగలేదు, ఇంక ప్రశ్నించే అలవాటులోనూ ఉన్నారు. ఒకసారి నన్ను అడిగారు, ఏమండి మీ రమణ భగవానికి అప్పుడు మీ రమణ భగవాన్ అన్నారు, తర్వాత మన రమణ, తర్వాత మన రమణ మన రమణ, చివరికి చనిపోయేటప్పుడు ఇంకెప్పుడు కూర్చున్నా నుంచున్నా నడిచినా రమణ రమణ అనే పరిస్థితికి వచ్చేసారు. పోనీ చివరి రోజులకైనా నాకు రమణ భక్తి కలిగింది. కూర్చున్న రమణ అనేవారు, నుంచున్న రమణ అనేవారు, చివరి రోజుల్లో ఒక 8 సంవత్సరాలు కోర్టుకు వెళ్ళలేదు, తిరుగుతున్న రమణ అనేవారు, సిట్టింగ్లో రమణ, వాకింగ్లో రమణ, స్టాండింగ్లో రమణ, ఎలాగైనా రమణ రమణ రమణ. మేము ఓం నమో భగవతే శ్రీ రమణ అంటున్నాం అని అలా కాదు, ఊరికే రమణ 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 అలా భక్తి కలిగింది. తర్వాత ఎంతకీ ప్రశ్న అడిగింది, నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, అంటే మీ రమణ మహర్షి గారికి గౌరవం మీద ఏదైనా కాంక్ష ఉందా, కీర్తి మీద ఏమైనా కాంక్ష ఉందా? ఆ ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నారే మీరు చెప్పండి. అంటే పేపర్లో ఆయన గురించి ఎవరైనా పేపర్లో రమణ మహర్షి గురించి చాలా గొప్పవాడు అని రాస్తే ఆ పేపర్స్ కటింగ్స్ లైబ్రరీలో పెట్టమనివారు కదా, ఆ లైబ్రరీలో పెట్టమనివారు కదా, మరి ఎందుకు అలా పెట్టమనివారు? అదే కదండి, మన దేహాలు ఎప్పుడు ఉండవు. తర్వాత తరాల వాళ్ళు వచ్చి రమణ మహర్షి యొక్క జ్ఞానం యొక్క వైభవం గురించి రాస్తే తర్వాత తరాల వాళ్ళు వచ్చి చూసుకుంటారనేది లైబ్రరీలో పెట్టమన్నారు. లైబ్రరీ పుస్తకాలు మనమే చదువు, వెనకటి తరాల వాళ్ళకి మనం అన్ని చేస్తాం. ఇప్పుడు మీరు డబ్బు సంపాదిస్తున్నారనుకోండి, అంతా మీ పొట్టకాసులు సంపాదిస్తున్నారు, మీ వెనకాల వాళ్ళ కోసం మీరు సంపాదిస్తున్నారు. అలాగే ఏదైనా మంచిగా ఆర్టికల్స్ వచ్చినప్పుడు అది లైబ్రరీలో జాగ్రత్త పెట్టమంటే అది అంత మాత్రం చేత కీర్తి మీద కాంక్ష ఉందని అనుకోకర్లేదు అని నేను ఏం చేశానంటే పెసరెట్టి తిరగేశాను. పెసరెట్టి తిరగేసి ఎలా చెప్పారంటే, ఆయనకి రమణ మహర్షిని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు, మీకు ఆ విషయం తెలియదేమో. రమణ మహర్షిని ఎవరైనా విమర్శించేదైనా కాగితం రాస్తే ఆ కాగితం కూడా లైబ్రరీలో జాతి పెట్టమనేవారు, అది ఒకవేళ మీకు తెలియదేమో అలా అప్పుడు ఆగిపోయారు. రమణ మహర్షిని స్తోత్రం చేసిన వాళ్ళు ఎలా ఉన్నారో, ఎవరైనా ఒకవేళ రమణ మహర్షిని విమర్శించారనుకోండి, విమర్శిస్తే కాగితం లైబ్రరీలో జాతి పెట్టమని చెప్పిన కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ విషయం మీకు తెలియకపోవచ్చు, ఈ విషయం తెలియకపోవచ్చు, ఆ విషయం తెలియకపోవచ్చు. ఏంటంటే అసలు సమాన బుద్ధి కనుక ఆయనకి లేకపోతే ఆయన జ్ఞానే అవ్వలేదని చెప్పారు. సమాన బుద్ధి ఆయనకి లేదనుకోండి, ఆయనకి సమాన బుద్ధి లేదని మీకు అనిపిస్తుంది, ఆయనకి సమాన బుద్ధి నిజంగా లేకపోతే ఆయన బ్రహ్మానుభవం రాదు, బ్రహ్మజ్ఞానం అవ్వలేడు. వ్యవహార జ్ఞానం ఉండొచ్చు. ఇప్పుడు మీకు వ్యవహార జ్ఞానం ఉంది, కోర్టులో అనేక కేసులు వాదిస్తున్నారు, మీకు వ్యవహార జ్ఞానం ఉండొచ్చు. వ్యవహార జ్ఞానం విషయ జ్ఞానం, అది పుస్తకాలు చదివితే వస్తుంది. బ్రహ్మజ్ఞానం పుస్తకాలు చదివితే వచ్చింది కాదు, లేకపోతే విషయ జ్ఞానం అది మనస్సుకు ఒక ఆబ్జెక్ట్ కాదు బ్రహ్మజ్ఞానం. మనస్సు అసలు ఇంకోటి మమకారం నశించిన వాడే మోక్షాన్ని పొందుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మమకారం నశించకుండా ఎవడో మోక్షాన్ని పొందలేదు. నేను ప్లేటర్ గారికి చెప్పిన సమాధానం, మమకారం నశించకుండా ఎవడో మోక్షాన్ని పొందలేదు. మీరు ఎంత గొప్ప ప్లేటర్ అయినా మీ మమకారం పోలేదనుకోండి, మీకు మోక్షం రాదు. ఎవరి భక్తులైన రాదు, రమణ భక్తులైన రాదు, కృష్ణ భక్తులైన రాదు. తర్వాత గురువు పట్ల రంధ్రాన్ని వేసిన పనికి రాదు. ఆయనకి కీర్తి కాంక్ష ఉందా, రమణ మహర్షి గారికి గౌరవం మీద కాంక్ష ఉందా? అసలు గురువు పట్ల రంధ్రాన్ని వేసిన పనికి రాదు. గురువు పట్లే కాదు, మీకు మన జిన్నూరు మీటింగ్లో చెప్పారు, అది ఒక ముస్లిం పోయిట్ చెప్పాడు. అది మనిషిలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే ఇతర లోపాల్లో వెతకటం, అంతకంటే పెద్ద లోపం ఏది లేదని చెప్పాడు. అంటే మీరు గురువులో గురువుకి ఏదైనా కీర్తికాంక్ష ఉందా కదా అని మీరు అనుకుంటున్నారు. గురువు కీర్తికాంక్ష వాడికి సమాన దృష్టి, ప్రపంచం లేని వాడికి కీర్తికాంక్ష, ప్రపంచం ఉన్నవాడికి కీర్తికాంక్ష ఉండొచ్చు, ప్రపంచం లేని వాడికి కీర్తికాంక్ష ఏంటి? ఇది బాడీలెస్, ఇది మైండ్లెస్, ఇది వరల్డ్లెస్, అండ్ ఇది గాడ్లెస్. అసలు దేహం లేని వాడికి, లోకం లేని వాడికి, మనసు లేని వాడికి కీర్తికాంక్ష ఏంటండి? ఏదో ఒక చక్కటి వ్యాసం వేశాడు జ్ఞాన మార్గం మీద, అందులో జ్ఞాన మార్గానికి రమణ మహర్షి ఇచ్చిన కంట్రిబ్యూషన్ గురించి వాడు రాశాడు. ఆ పేపర్ గ్యారెంటీ పెట్టుకున్నారు లైబ్రరీలో, అంత మాత్రం చేత ఆయనకి ఏదో గౌరవం మీద కాంక్ష ఉందని మీరు అలా అనుకోవటంలో అసలు ఆ రకంగా ఆలోచించడం మంచిది కానీ చెప్పాను నేను. ఇలా నా అభిప్రాయం మటుకు నేను ఆయనతో చెప్పేవాడు. మొత్తమే ఎందుకు చెప్పి మొత్తమే ఎలాగైతేనే ఆయన ఇంకో 5-6 సంవత్సరానికి ఆయన శరీరం విడిచిపెట్టారనగా 100% రమణ భక్తులు అయ్యారు. అయి ఇంకోటి చెప్పారు, 50,000 రూపాయలు గ్రంథాలు చదివి, ఉపనిషత్తులు చదివి, వేదాలు చదివి, ఆయన 3 భాషల్లో పండితుడు. ఆంగ్ల భాషలో పండితుడు, సాంస్క్రిట్ భాషలో పండితుడు, తెలుగు భాషలో పండితుడు. ఆయన 3 భాషల్లో పండితుడు. ఆయన చెప్పారు 50,000 రూపాయల గ్రంథాలు చదివి చదివి ఇంకా ముగింపు భగవాన్, ఎంతకంటే ఫైనల్ వాడు వరల్ ఎక్కడా లేడు. ఆయన చివరి రోజు మాటకి రమణ 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 రమణ, అంతకుముందు నీ రమణ అన్నాయన మన రమణ అంటే మారు పెట్టారు. అంతకుముందు నీ రమణ అనేవారు తర్వాత కలిపేసుకున్నారు, నన్ను కూడా ఆయన కలిపేసుకున్నారు ఆయన కుటుంబ సభ్యుడి కింద. తర్వాత మన్రమణ అంటున్నాడు. మొట్టమొదటి ఏదో ప్రశ్నించేవారు, తర్కించేవారు, ఆయనకి కీర్తి మీద కాంక్ష ఉంది. ప్రపంచం ఉన్నవాడికి గౌరవం కానీ ప్రపంచం లేనివాడు గౌరవం ఏంటండి? దేహం ఉన్నవాడు గౌరవం కాంక్షించు, దేహం లేని వాడికి గౌరవం ఏంటి? ప్రపంచం లేని వాడికి గౌరవం ఏంటి? మనస్సు మనస్సున్న మనస్సు లేని వాడికి గౌరవం ఏంటి? గౌరవం అగౌరవం అన్నీ మనస్సులో ఉన్నాయి. ఇష్టము అయిష్టము మనస్సులో ఉన్నాయి. కోరిక కోపము మనస్సులో ఉన్నాయి. మేము ప్రేతగద్దరు చెప్తాను, మనం కోరిక పెంచుకుంటాం అనుకోండి, ఉద్రేకం పెంచుకుంటాం అనుకోండి, కోరిక పెంచుకుంటాం అనుకోండి, ఉద్రేకం పెంచుకుంటాం అనుకోండి, మాటలో చేతలో ఇతరులను హింసిస్తూ ఉంటాం అనుకోండి, ప్రేతగారు మనం చచ్చిపోయిన తర్వాత మనకు చీకటి వ్యాపారం వస్తాయండి. ఊరికే కోరికలు పెంచుకుంటూ వెళ్తాం అనుకోండి, ఊరికి ప్రతిదానికి కోపం పెంచు, కొంతమంది ప్రతి చిన్న విషయానికి ఉద్రేక పడిపోతాంటారు. కారణం ఉండదు దానికి, అసలు ప్రతి చిన్న విషయానికి ఉద్రేక పడిపోతా ఉంటారు. తర్వాత ద్వేషం, కక్ష, తర్వాత హింస, అంటే మాటలో హింస, చేతలో హింస, కొంతమందికి అసలు వైలెన్స్ ఆ హింసాభావం ఉంటుంది. చివరికి ఎలా ఉంటాం అనుకోండి, మనం నన్ను కూడా కలుపుకునే చెప్పాను, ఎలాగ ఉంటాం అనుకోండి, మనకి రమణ మహర్షి గారు పక్కన పెట్టండి, మనకి చీకట్లో కలుస్తాను. తర్వాత ఆయనలో విశేషం ఏంటంటే క్రమశిక్షణ ఉంది. రెండు మాటలు చెప్పారు జ్ఞాపకం వస్తూ ఉంటాను. ఎవరి ముఖంలోంచి సరస్వతి వచ్చినా నేను స్వీకరిస్తాను. మీరు నాకు శత్రువు అనుకోండి, మీరు ఏదైనా మంచి మాట చెప్తే నా నెత్తి మీద పెట్టి తిరుగుతాను. మీరు నాకు శత్రువైనా సరే, ఎవరి ముఖంలోంచి సరస్వతి వచ్చినా అది నా నెత్తి మీద మోసి తిరుగుతాను. నేను మీరు చెప్తే రమణ మహర్షి గారు చెప్పక్కర్లేదు, మీరు చెప్తే. ఆయన ఒక రెండు మంచి మాటలు చెప్పారు నాకు. ఏంటంటే డబ్బు ఉందని అనవసరంగా భోగాలు పెంచుకోకూడదు, డబ్బు ఉందని చీరలు ఎక్కువ కొనుక్కోకూడదు. పోనీ మిమ్మల్ని ఏమో చీరలు మమ్మల్ని ఫ్యాంక్ కట్టలు అనుకున్నాను. నీ చీరలు అంటే నీకనే కాదు, డబ్బు ఉందని. ఇప్పుడు అన్నం తింటున్నాం, అన్నం ఎందుకు తినాలంటే శరీరానికి రోగం వచ్చేలా తినకూడదు. అన్నం తినవచ్చు మనం, శరీరానికి రోగం వచ్చేలా తినకూడదు, ఆకలి తగ్గేలా తినాలి. తర్వాత బట్టలు ఎందుకు కట్టుకుంటున్నాం మనం? బట్టలు కట్టుకోవాల్సిన పని ఏంటి? శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు కట్టుకుంటున్నాం. దాని అంతకంటే బట్ట ప్రయోజనం ఏమి లేదు. బట్టయే మనకు మోక్షం అవ్వదు. శరీరం మన శరీరాన్ని కప్పుకోవడానికి బట్ట కట్టుకుంటున్నాం. అంటే మనం బట్టలు కొనుక్కోవచ్చు, డబ్బు ఉంది కదా వంద చేతులు ఎందుకు కొనుక్కోవటం? డబ్బు ఉంది కదా నాలుగు పూట్లు తింటేలాగా? నీకు డబ్బు ఉందని పది పూట్లు తింటావా? డబ్బు ఉందని వంద చీరలు కొని తెచ్చుకుంటావా? అదే బట్ట ఎందుకు కట్టుకుంటున్నాడు మనిషి? శరీరం కప్పుకోవడానికి బట్ట కట్టుకున్నాడు. అంతవరకు నీకు బట్టలు అవసరం. నువ్వు అన్నం ఎందుకు తింటున్నావు? ఆకలికి ఆకలి ఉంది కాబట్టి, ఆకలి తొలగించుకోవాలి కాబట్టి, శరీరం వ్యవహారం అటు ఇటు తిరగాలి కాబట్టి, శరీరానికి కొంత బలం కావాలి కాబట్టి అన్నం తింటుంది. అంతవరకే నీకు డబ్బు ఉందని పరిసరాలు తింటావా అన్నం? అంటే ధనాన్ని, ధనం ఉందని అనవసరంగా మంచి పనులు చేయటం మానేసి, మంచి పనులు చేయటం మానేసి ఇక్కడ ధనం ఉందని ఉడికే కేవలం పొట్టకే బట్టకే బట్టకే పొట్టకే పొట్టకే బట్టకే అలా ఖర్చు పెట్టుకుంటే అది మనం ఈ లోకంలో సుఖపడం, పరలోకంలో కూడా సుఖపడం ఒకసారి ప్రేరణ కదండి. అప్పుడు కూడా నేను మాట ఇలా మాట్లాడుకునేప్పుడు నా మాట కూడా నోటి చెప్తాను. మీరు చెప్పిన మాట శాస్త్రంలో కూడా ఇలా ఈ రకంగా చెప్పకపోయినా ఇంకో రకంగా శాస్త్రంలో చెప్పారండి. ఏంటంటే అది మీ బట్టి అనేది బట్టి లేని వాళ్ళకి తేలిగ్గా చూస్తారు. అలా నేను చాలా మంది చూస్తాను. మనకి ఇంత ఎంత కష్టపడితే మనకి ఇది వచ్చిందో, ఎన్ని జన్మలు సాధన చేస్తే కొంతమందికి తెలియదు పాపం. ఆమె ఏం అనుకోకూడదు. యేసుక్రీస్తు చెప్పినట్టు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. ఒక యెహోవా యేసుక్రీస్తు ఎవడైనా అనవసర మాటలు మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళని క్షమించి ఆశీర్వదించు అని చెప్పించేవాడు కదా, ఆశీర్వదించమనేవాడు. ఏంటంటే వాడు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళని క్షమించి ఆశీర్వదించు యెహోవా. అంటే మనం దేవుణ్ణి రామ రామ అంటాం, కృష్ణ కృష్ణ అంటాం, వాళ్ళు క్రైస్తవుడు యెహోవా యెహోవా, మహమ్మదీయులు అల్లా అల్లా అంటారు. అన్నాడు ఒకసారి ఎవరు యేసుక్రీస్తు తండ్రి, ఓ తండ్రి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు. వాళ్ళని క్షమించి ఆశ్చర్యించు. అప్పుడు నేను శాస్త్రంతో చెప్పాను, భక్తి అనేది కూడా అంత తేలిక కాదు. ఇప్పుడు మీకు ఎవరికైనా భక్తి ఉందనుకోండి, మీకు అంత తేలిగ్గా ఇప్పుడు ఏదో మీరు గుళ్ళోకి వెళ్తాం వల్లే భక్తి వచ్చేసింది అనుకోకండి. మీ పూర్వజన్మల్లో ఎన్నో మంచి కర్మలు సత్కర్మలు చేసి ఉంటారు, మీరు మర్చిపోయారు. చేసి మర్చిపోవాలి కూడా. మీకు పూర్వజన్మలో ఏది కొన్ని మంచి పనులు చేసి ఉంటారు, పెద్దల్ని సేవించుంటారు, ఈశ్వర పదాలను ఆశ్రయించుంటారు. ఏదో పూర్వజన్మలో మీలో ఏదో విశేషం లేకపోతే, మీరు ఏదైనా పూర్వజన్మలో సత్కర్మ చేసి ఉండకపోతే ఈ జన్మలో అసలు మనకు భక్తి కలదు. ఇదే ప్రేరగారితో చెప్తాను. అయితే మీరు చెప్పినారైతే మనకి ఉన్న అవకాశాలను బట్టి మనం మంచి పనులు, ఏదో పూర్వజన్మలో మనం మంచి పనులు చేశాం కాబట్టి ఇలా రమణుడి గురించో, ఈశ్వరుడు గురించో, మహావిష్ణువు గురించో మాట్లాడుకుంటాం. అది బుద్ధి కూడా మనకు కలగదు. భగవంతుడి గురించి మాట్లాడుకునే బుద్ధి కూడా మీకు కలగదు, నాకు కలగదు. భక్తి అనేది మీరు ఆత్మవిశ్వాసం, ఎప్పుడు మీ ఆత్మవిశ్వాసం మీరు విడిచిపెట్టకండి. ఒకటి రాజకీయ రంగంలో మీకు వెళ్ళాలంటే పోరాట పటిమ ఉండాలి. పోరాట పటిమ లేని వాడికి అసలు రాజకీయ రంగంలోకి వెళ్ళకూడదు. మీకు పోరాట పటిమ ఉంటేనే రాజకీయ రంగంలోకి వెళ్ళాలి. తర్వాత సాధనా బలం ఉన్నవాడే ఆధ్యాత్మిక పోరాట పట్టుకున్న వాడు రాజకీయ రంగంలో ఎలా అభివృద్ధిలోకి వస్తాడో, సాధనా బలం ఉన్నవాడే ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధిలోకి వస్తాడు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాడికి సాధన బలం ఉండాలి, రాజకీయ రంగంలో ఉన్నవాడికి పోరాట పట్టణం ఉండాలి. వాడికేమో పోరాట పట్టమో మనకు సాధనా పట్టణం. జడ్జీలకు ఏమి ఉండాలంటే న్యాయపక్షపాతం ఉండాలి. జడ్జీలకు ఏమి ఉండాలంటే న్యాయపక్షపాతం ఉండాలి. జడ్జీలకు ఆపరేటర్ చెప్తారు, ఈ ఆపరేటర్ చెప్తారు జడ్జీలకి. వాడు మనకి వినాలి, ఇలాని నేను ఏం చేయాలంటే ఈ ప్లేటర్ మీద పక్షపాతం ఉండకూడదు, ఆ ప్లేటర్ మీద పక్షపాతం ఉండదు, న్యాయం ఏమిటి ఉంటే కాగితం మీద రాసేయటం. అంటే అది జడ్జికి ఏముండాలంటే న్యాయ పక్షపాతం, భక్తుడికి ఏముండాలి సాధనా పటం ఉండాలి, రాజకీయాల్లోకి నీకు ఎవరికైనా రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఏముండాలి, ఏముండాలి పోరాట పటం. అది మీకు పోరాట పటం లేదనుకోండి మీరు అసలు ఏ పార్టీలోకి వెళ్ళకండి. పోరాట పటం లేడం రాజకీయ. కొంతమంది నష్టం వస్తే బాగా ఇంటికాడ కూర్చొని దుఃఖపడతా ఉంటారు, లాభం వస్తే ఈజీలో కేకలు పెడతా ఉంటారు. అలా కాదు, ఇప్పుడు అబ్రహం లింకన్ ఉన్నాడు, ఆయనకు పోరాట పటం ఉంది. జీవితం అనేక సార్లు ఓడిపోయాడు, ఓడిపోయాడని పిడికి పడలేదు, ఆయన ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. అది చివరికి ప్రెసిడెంట్ అయి కూర్చుని ఒక నిజంగానే ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ అవ్వపోయాని బాధపడదు. అటువంటి పోరాట పట్టుకు ఉన్నవాడు జయాపజయాలను సమానంగా తూకం వేసి చూసుకోగలవాడు, ఆ సమాన తూకం బ్యాలెన్స్ చేసుకునేవాడు, వాడు రాజకీయాలకు వెళ్ళరు. కానీ ఆ పిరికివాడు ప్రతి చిన్న విషయానికి బాధపడేవాడు, రాజకీయాలకు వెళితే వాడు వాడు జయం కలగదు వాడికి. అంటే పోరాట పట్టుకు ఉంటేనే ఆ రాజకీయ రంగంలోకి వెళ్ళాలి, కానీ లేకపోతే సుఖం లేదు. రాజకీయ రంగంలో వాడికి డిప్రెషన్ వస్తుంది. పిల్లటర్ గారు చెప్పిన మాట, పిల్లటర్ గారితో చెప్పిన మాటలు ఏంటంటే ఆయన రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ. మనం రాత్రి ఎప్పుడైనా 1 గంటకి 2 గంటకి మెలకు వస్తున్నాను అనుకున్న ఉదాహరణ, మెలకు వస్తే ఇంకా నిద్రపట్టడం లేదంటే ఇంకా నిద్రపట్టడం లేదని అలా కాదు. ఆయనకు రాత్రి ఎప్పుడైనా 1 గంటకి 2 గంటకి మెలకు వస్తే ఏ రమణ భాషలో ఏ ఉపదేశారం ఓ పాదాన్ని చదువుకుంటారు. మంచం మీద అటు ఇటు తలకాయ కొట్టుకునే బదులు ఆ తలకాయని పుస్తకం దగ్గర పెట్టుకుని ఉపయోగించుకుంటే మంచిదని, ఓ పాదాన్ని చదువుకుంటే మళ్ళీ నిద్ర వచ్చేస్తున్నాయి మళ్ళీ నిద్రపోయండి అని చెప్పి కరెక్ట్, అంతే కరెక్ట్. నా వేడి నీళ్ళు స్నానం, ఆ గోరి వెచ్చని నీళ్లు, ఆ స్నానం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు వాచాలి, అంత టైం అంత షెడ్యూల్ ప్రకారం. బద్ధకం అనేది ఆయన డిక్షనరీ లేదు, బద్ధకించకూడదని చెప్తారు. అంటే ఈ లోకానికి సంబంధించిన పని చేసుకునేప్పుడు, సాధన చేసుకునేప్పుడు కూడా బద్ధకస్తుడి పనికిరాడు. అంటే బద్ధకస్తుడికి ఈ లోకం లేదు, పరలోకం లేదు. ఆయనకి రెండు వైపులా కత్తి, ఆయన కత్తికి రెండు వైపులా పదం ఉంది. బహుశా మన కత్తికి ఒకవైపునే పదం ఉంది. ఇది వ్యవహార జ్ఞానం ఆయనకు బాగా తెలుసు, ఇది ఆత్మజ్ఞానం తెలుసు, ఇటు వ్యవహార జ్ఞానం కూడా బాగా తెలుసు ఆయనకి. ఇటు బ్రహ్మజ్ఞానం ఇటు ఇటు పదనం ఉంది ఆయనకి, అటు పదనం ఉంది. కానీ మనకి ఎంతో కొంత పదనం ఒక పక్కన ఉంది, వ్యవహార జ్ఞానం మనకు లేదు. ఎంతో కొంత ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం సంపాదించాలనేటువంటి ఒక తలంపు మటుకు మనకు ఆయనకి ఆయన కత్తి మటుకు రెండు వైపుల పదనం ఉంది, ఈ వైపు ఉంది ఆ వైపు ఉంది. అంటే రెండు పక్కల పదనం ఉన్నటువంటి కత్తి జగన్నాథ స్వామి గారు. కానీ ఆయన ఒకటి చెప్తా ఉండరు, నేను ఎప్పుడు నాన్నగారు ఎప్పుడు చనిపోయినా ఎవరిని బాధపట్టకుండా చనిపోతాను. మరి ఏమిటి ఆయనకి వృధా ఏదో చెప్పేది ఆయన కాన్షియస్నెస్ లోపల ఏదో ఉంది, కాన్షియస్నెస్ ఏదో లోపల ఏదో ఆయనకి ఆ ఇన్ట్యూషన్ అంటారు, దాన్ని ఇన్ట్యూషన్ అని అంటారు. అది కాన్షియస్నెస్ కదా, ఇన్ట్యూషన్. కాన్షియస్నెస్ ఇది బ్రహ్మం, దట్ ఈస్ సెపరేట్. లోపల ఇన్ట్యూషన్ ఉంటుంది వాళ్ళకి లోపల. ఈ మాట చాలా చేయదు, నేను ఎప్పుడు చనిపోయినా ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి చేత చాకరీ చేసి చాయించుకోకుండా చనిపోతానని చెప్పారు. అలాగే కోర్టులు ఓడిపోయారు, కోర్టులో చనిపోయారు, కోర్టులో మాట్లాడుతూ చనిపోయారు. ఎవరి చేత చాకరీ చేయరు, ఎవరికి ఆయన అనుకున్న ప్రకారం ఆయనకు మరణం వచ్చింది. సరే, శరీరానికి మరణం వస్తుంది, శరీరం పుడుతుంది, శరీరం పెరుగుతుంది, శరీరం మరణిస్తుంది. ఈ శరీరాలన్నీ స్వప్న శరీరాలు, అదే సబ్జెక్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ శరీరాలన్నీ స్వప్న శరీరాలు, ఈ షాడోస్, ఈ దేహాలన్నీ నీడలేదు. అంటే మనకి ఏ వాసన, చిన్న వాసన ఉన్నా అంటే మనకి అఖండ స్థితి లేదనుకోండి, బ్రహ్మభావన లేదనుకోండి, ఆ వేరు బుద్ధి నశించలేదనుకోండి, ఆ సెపరేట్నెస్ నశించలేదనుకోండి, తర్వాత సమాన బుద్ధి ఇంకా మనకు రాలేదనుకోండి, ఏమండి అఖండ బుద్ధి మనకి ఇంకా రాలేదనుకోండి, తర్వాత దేహం లోపల నేనున్నాను, దేహం బయట లోకం ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు అనేటువంటి ఈ రకమైన ఆలోచన, ఈ రకమైన మనస్తత్వం మనకి నశించలేదనుకోండి, పునర్జన్మ వచ్చి కేర అన్ని వాసనలు నశించిన, అన్ని కోరికలు నశించిన, ఒక్క కోరిక మిగిలిన పునర్జన్మ ఏం చేద్దంటే, ఆ ఒక్క కోరిక ఉన్న ఒక్క వాసన ఉన్న పునర్జన్మ అంటే వాసనారహితుడయ్యే వరకు సాధకుడు, వాసనారహితుడయ్యే వరకు వాడిని జన్మలు వెంటాడుతుంటాయి, శరీరాలు వెంటాడుతుంటాయి. అయితే ఈ శరీరం ఎంత అసత్యము, ఆ శరీరం కూడా అంతే. తర్వాత మీరు ఎన్ని సాధనలు చేసినా మన చేత చూడబడుతున్నటువంటి ఈ ప్రపంచం నిజం అనుకున్నంతకాలం మనసు లోపలికి వెళ్ళదు. మన కళ్ళకు కనిపించేది ఒకటే నిజం అని మనం ఎంతకాలం అనుకుంటా ఉంటాం. మన చేత చూడబడేది, మనకి ఇంద్రియాలకు కనిపించేది, ఇంద్రియాలకు తెలిసేది ఒకటే నిజం. అసలు వస్తు ఇంద్రియాలకు అతీతంగా ఉంది, మనస్సుకు అతీతంగా ఉంది. అది ఇంద్రియాల చేత, మనస్సు చేత తెలుసుకునే పడేది కాదు. ఎక్కడైతే ఇంద్రియాలు అణిగినాయో, ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడ అది తెలియబడుతుంది. అది తెలుసుకునేది కాదు, తెలియబడేది అది. అది ఈశ్వరుని దయ లేకుండా మనకి అది తెలియబడదు. ఈశ్వరుని దయ లేకుండా అది మనకి తెలియబడదు. దాని గురించి అసలు చూసుకోండి మీరు, మనం మరణించేటప్పుడు ఎంతవరకు సాధన చేశాం, ఎంతవరకు మనం చైతన్య స్థాయిని పెంచుకున్నాం, ఎంతవరకు మన బుద్ధిని మనం బాగు చేసుకున్నాం, ఎంతవరకు మన బుద్ధి నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది, అంతవరకే. కానీ మళ్ళీ ఈ పాత శరీరం పోయిన తర్వాత కొత్త శరీరం వచ్చే లోపల మధ్యలో ఏం సాధన జరగదు. వెళితే మంచి లోకాలు జరుగుతాం, లేకపోతే చెడ్డ లోకాలు జరుగుతాం శరీరం మరణించాక. వెళితే పుణ్యలోకాలకు వెళ్తాం, లేకపోతే పాప లోకాలకు వెళ్తాం. ఆ లోకంలోనే స్థిరంగా ఉంటాం, ఈ లోకంలోనే స్థిరంగా ఉంటాం. మళ్ళీ వెంటనే ఈ భూమి మీదకి రావాలి, మళ్ళీ ఇక్కడ సాధన చేసుకోవాల్సి. అందుకే మన కాలాన్ని పాడు చేసుకోకూడదు. పిల్లలు గారు నాకు చెప్పేవారు, మీరు గంట కంటే ఎక్కడ ఎక్కువ మాట్లాడద్దు. ఆయనకి టైం అంటే బాగా ఇష్టం. వాకింగ్ టైము, రీడింగ్ టైము, భోజనం టైము, లంచ్ టైము, డిన్నర్ టైం, ప్రతిదీ టైం ప్రకారం ఉండేదాన్ని. కాలాన్ని పాడు చేసుకోవద్దని చెప్పేవారు. ఆయన తోటి ఎవరైనా మాట్లాడటానికి వచ్చారనుకోండి, ప్లేటర్ గారి దగ్గరికి ఒక 5 నిమిషాలు మాట్లాడి పని అయిపోయిన వెంటనే ఏమన్నారంటే, ఏ మీకు ఏ పనులు ఉంటాయి కదా, నాకు ఏదే పని అంటే వెళ్ళండి అన్నారు. మీకు ఏ పనులు ఉంటాయి నాకు ఏదో అంటే మాట్లాడటం అయిపోయింది కదా, ఇంకా బాతాగానే ఇంటికి ఇక్కడ మనకు ఉపయోగం లేని మాటలు చెప్పుకోవడం ఎందుకు, మీరు ఏదో మాట్లాడటానికి పనులు వచ్చారు అయిపోయింది, మీరు అడిగింది మీరు అడిగారు, నేను చెప్పింది చెప్పాను. టైమ్స్ దగ్గర కూడా అలాగే చెప్పారు, అనవసరం మాట మాట్లాడొద్దు, కాలాన్ని వృధా చేసుకోవద్దు, మీరు వచ్చిన పని అయితే మీరు చూసుకోండి అని గోడ మీద కూడా రాసు. అంటే మీరు వచ్చిన పని ఫలానా పని మీద వచ్చారు, నేను దానికి సమాధానం చెప్పాను అయిపోయింది, మీ టైం మీరు పాడు చేసుకోవద్దు, తర్వాత నా టైం. అంటే టైం సెన్స్ ప్రేటర్ గారికి టైం సెన్స్ చాలా ఎక్కువ. అంటే కాలాన్ని ఒకడు భగవంతుడు ఏం చెప్పాడంటే, నేను కాల రూపంలో ఉన్నాడు. ఒకటి, కాలం ఇలా ప్రవహిస్తూ ఉంటాను, ఆ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే మనం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మనకి బ్రహ్మానుభవం కలుగుతుంది, బ్రాహ్మణస్థితి కలుగుతుంది. దేహం ఉండగా ఆ దేహం మరణించకముందే, ఆ దేహం మరణించకముందే మనకి ఈశ్వర అనుగ్రహం సంపాదించే మాటలు మాట్లాడాలి, ఈశ్వర అనుగ్రహం సంపాదించే చేతులతో పనిచేయాలి, ఈశ్వరుడు అనుగ్రహం సంపాదించే తలంపుని పెంచుకోవాలి. ఏం చేద్దంటే, ఈశ్వరుని అనుగ్రహం లేకుండా మనం సాధించేది ఏమి లేదు, ఈశ్వరుని దయ లేకుండా మనకు మనం సాధించేది ఏమి లేదు. నిన్ను నన్ను నొప్పించకుండా ఇలా ఎవరైనా ఫోటో చేస్తాంటే భగవాన్ అన్నవారు, మిమ్మల్ని ఫోటో తీసుకోమంటారని భగవాన్ అడిగేవారు, మీకు ఇచ్చే ఆతనైతే తీసుకోండి అనేవారు, ఫోటో తీసుకోండి అని చెప్పేవారు కాదు. మీరు చేతనే భగవాన్ అంటే శరీరం అనుకుంటున్నారు, భగవాన్ అంటే ఆత్మ, ఆత్మకి నేమ్ లెస్, ఫారం లెస్, యాక్షన్ లెస్. ఇక రూపనామములు ఏ జ్ఞాని కూడా, ఏ మహాత్ముడు కూడా, ఏ మహర్షి కూడా ఒక రూపానికి నామానికి పరిమితమై ఉండడు. వాడు చైతన్యాన్ని మీరు ఫోటో, ఏదైనా రూపం ఉంటే ఫోటో చేస్తారు, రూపం లేని వాడు ఫోటో ఎలా చేస్తారు. అంటే దాన్ని ఏమనువారు అంటే, మీరు ఫోటో చేస్తా అంటే చేతనైతే తీసుకున్నాను, అంటే బ్రహ్మముని ఆత్మని ఫోటో ఎలా చేస్తారు, ఒక ఆకారం ఉన్నదాన్ని ఫోటో చేస్తారు, ఒక ఆకారం లేని దాన్ని ఫోటో ఎలా చేస్తారు. జ్ఞానంటే శరీరమా, జ్ఞానంటే శరీరమా, శరీరాన్ని మీరు ఫోటో చేయగలరు, జ్ఞానంటే శరీరం కాదు కదా, జ్ఞాని అంటే ఎవరి లోపలటువంటి సద్వస్తువు ఆత్మ, ఆ చైతన్యము, కాన్షియస్నెస్ ఇది బ్రహ్మం, దాన్ని మీరు ఫోటో ఎలా చేస్తారు, రూపం లేని దాన్ని ఫోటో ఎలా చేస్తారు అని అలా చెప్పకుండా మీకు చేతనైతే తీసుకోండి. అంటే బ్రహ్మం జ్ఞాని అంటే ఎవరు, బ్రహ్మం, బ్రహ్మం ఫోటో ఎలా చేస్తారని చెప్పకుండా. ఏ భగవాన్ చెప్తున్నారు, నీకు అజ్ఞానం ఉన్నంతకాలం నిన్ను పునర్జన్మలు విడిచిపెట్టి. మనం జనవరి మీటింగ్లో చెప్పుకున్నాం, అజ్ఞానానికి వైద్యుడు ఎవరంటే, అజ్ఞానం తొలగించడానికి ఎవరంటే భగవాన్, ఈశ్వరుడు. మనం మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళుతున్నాం మన శరీరానికి సంబంధించిన రోగాలు తగ్గించుకోవడానికి, అలాగే ఈ పునర్జన్మలలోంచి విడుదల పొందడానికి. అంటే అజ్ఞానం ఉన్నంతకాలం నీకు పునర్జన్మలు వస్తాయంటే, అజ్ఞానం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అజ్ఞానం అంటే ఏం లేదు అసలు, నిజంగా ఉంటేది పోదు, అజ్ఞానం అంటే ఏం లేదు, నేనెవరినో నాకు తెలియపోవటం అజ్ఞానం, నేనెవరినో నేను తెలిసే వరకు ఏదో కులంతో తాదాక్ష్యం పొందుతాను రాజులని బ్రాహ్మణులని, లేదా నేను ఎర్రగా ఉన్నానని నల్లగా ఉండాలని, లేదా రంగుతో తాదాక్ష్యం పొందుతాను, ఒక దేశంతో తాదాక్ష్యం పొందుతాను, ఒక కులంతో తాదాక్ష్యం పొందుతాను, మనస్సుతో తాదాక్ష్యం పొందుతాను, ఇంద్రియాలతో తాదాక్ష్యం పొందుతాను, నా పాండిత్యంతో, నా ధనంతో, నా యశస్సుతో తాదాక్ష్యం పొందుతాను. నేను కానీ అజ్ఞానానికి గుర్తు ఏంటంటే, నేను ఎవరినో నాకు తెలియకపోవటం అజ్ఞానం, నేను ఎవరినో నాకు తెలిసే వరకు నేను కాని దానితో తాదాక్ష్యం పొందుతాను అజ్ఞానం. అదే అంటే నువ్వెవరో నీ అజ్ఞానం అనేది నిజంగా లేదు, అసలు అజ్ఞానం లేదు, నువ్వెవరో నీకు తెలియకపోతే అజ్ఞానం, తెలిస్తే జ్ఞానం, తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. ఒక పని ఎలా చెయ్యాలనేది ఆత్మ గురించి ఒక మహాత్ముడు చెప్తాడు, ఆత్మ గురించి ఆత్మ ఎలా తెలుసుకోవాలి, హృదయంలో చైతన్యం ఉంది, బ్రహ్మం ఉంది, ఒక చావు లేని సత్పదార్థం హృదయంలో ఉంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా సాధన చేయాలి, జపజ్ఞానం ఎలా చేయాలి, శ్రవణం ఎలా చేయాలి, దాని మననం ఎలా చేయాలి, నామం ఎలా చేయాలి. మీరు ఆ భగవంతుడి నామం మీరు చేస్తున్నారనుకోండి, మీకు మానసిక ఆరోగ్యం కలుగుతుంది, శారీరక ఆరోగ్యం కలుగుతుంది. ఎవరైనా శివుడు నామం కానీ విష్ణునామాల్లో కానీ శివుని ఏదో ఒక నామం తీసుకుని మీరు శ్రద్ధగా యాంత్రికంగా కాదు ప్రేమతోటి భక్తితోటి ఇష్టంతోటి ఒక నామాన్ని స్మరిస్తున్నారనుకోండి, అది మీకు శారీరక ఆరోగ్యం కలుగుతుంది, దానివల్ల మానసిక ఆరోగ్యం వస్తుంది. ఇది ఇక్కడ మీకు అజ్ఞానం అంటే నేను ఎవరినో నాకు తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. ఒక మహాత్ముడు దీన్ని ఎలా డిఫైన్ చేశాడంటే, మనం కాశీ ఎలా వెళ్ళాలి, ట్రైన్ ఎక్కడ మారాలి, డబ్బు ఎంత ఉండాలి, టికెట్లు ఎక్కడ కొనుక్కోవాలి, కాఫీ ఎక్కడ తీసుకోవాలి, ఈ ట్రైన్ ఎక్కడ నాగపూర్లో తీసుకోవాలి లంచ్ లేకపోతే మరొక చోట డిన్నర్ తీసుకోవాలి, అక్కడ సామానం ఏం పట్టుకెళ్ళాలి, అక్కడ చలిగా ఉంటుందేమో కోట్ ఏదైనా వేస్తాయి అన్ని ప్రిపేర్ అవుతాం. అలాగే నువ్వు జ్ఞానం ఇది మీరు ఇప్పుడు శ్రద్ధగా వింటున్నారు, ఇది కూడా జ్ఞానంలో భాగం, ఇది కూడా జ్ఞానయజ్ఞం. అంటే అది మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఏదైతే మనం పొందాలనుకుంటున్నాం దాని గురించి సమగ్రంగా శ్రద్ధగా శ్రవణం చేసి దాని పుస్తకాల్లో దాకా మస్తకంలో పెట్టుకో. తర్వాత ఏం చేయాలి, తర్వాత మనం నేర్చుకునే దాన్ని, మనం తెలుసుకునే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు నేర్చుకున్నది ఏమో జ్ఞానం, నువ్వు నేర్చుకునే దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే అది విజ్ఞానం, అది జ్ఞానం, ఇది విజ్ఞానం. వడ్రంగి పని ఎలా చెయ్యాలి అని ముందు నేర్చుకోవడం జ్ఞానం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ వడ్రంగి పని నువ్వు పెర్ఫెక్ట్గా చేయగలిగితే అది విజ్ఞానం, అది జ్ఞానం, ఇది విజ్ఞానం. కాశీ ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ మారాలి, ఇవన్నీ చక్కగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కాదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఆ కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జ్ఞానం. మనం ప్రయాణం చేసి టికెట్ కొనుక్కుని ప్రయాణం చేసి కాశీలో ప్రవేశించడం విజ్ఞానం. అలాగే ఆత్మ గురించి తెలుసుకోవడం జ్ఞానం, దాని అనుభవంలోకి తెచ్చుకోవడం ప్రాక్టీస్ చేసి దాన్ని ఆచరించి దాని అనుభవంలోకి తెచ్చుకోవడం ఏంటి, అది విజ్ఞానం, అది జ్ఞానం, ఇది విజ్ఞానం. అంటే భగవంతుడు ఏం చెప్పండి, ఇది కూడా జ్ఞాన యజ్ఞమే. మీరు భగవంతుడు చెప్పిన మాటలు మీరు వింటున్నారనుకోండి, భగవంతుడి అందు మీరు గౌరవం పెంచుకుంటున్నారనుకోండి, భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక ఆస్తిక్య బుద్ధి, ఒక ఆస్తిక్య బుద్ధి మీరు అది బాగా పరం చేసుకుంటున్నారనుకోండి, ఇది కూడా యజ్ఞమే, ఇది కూడా జ్ఞాన యజ్ఞము, జ్ఞాన యజ్ఞంలో భాగం. కృష్ణుడు గీతలో చెప్తాడు, ఎవరయ్యా నాకు ఇష్టుడు, మా చుట్టాలు నాకు ఇష్టుడు, మా స్నేహితులు నాకు ఇష్టడు అని చెప్పలేదు. భగవంతుడికి పక్షపాతం ఏంటి, జీవుడు కల్పింపబడ్డాడు, భగవంతుడి కల్పింపబడ్డాడు, బాగా గుర్తుపెట్టు. మనం ఏదైతే నేను అనుకుంటున్నామో అది కల్పి, జీవుడి కల్పింపబడ్డాడు, ఈశ్వరుడికి కల్పింపబడ్డాడు. కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మా ప్లేయర్ గారు లేరు కానీ ఇప్పుడు మా ప్లేయర్ గారు ఉంటే అలా అడుగుతారు. కొంతమంది ప్రశ్నలు ఎలా అడుగుతారంటే, కానీ మరి ఈ ప్రపంచానికి కళ్ళకు కనిపించిన ఈ ప్రపంచానికి ఈ జీవుడికి పోని దేవుడి కారణం అనుకోండి, ఆయనకి ఎవడ కారణం, ఈ పుస్తకాలు చదివేసి ఇలాగ ఏదో అడుగుతూ ఉంటారు, ఆయనకి ఎవడన్న కారణం, అందులో లా చదువుకున్నాడు ఇటువంటి అడుగుతూ ఉంటారు. మరి మన ప్రపంచం కనిపిస్తుంది, దీనికి ఏమో ఎవరి కారణం అంటున్నారు, దేవుడి కారణం అంటున్నారు. జీవుడికి ఎవరి కారణం అంటున్నారు, మరి దేవుడికి ఎవరి కారణం అంటున్నారు. మరి దేవుడికి ఎవరి కారణం, దేవుడికి ఆయనే కారణం, ఆయనకు ఇంకొకటి కారణం, అయితే దేవుడు కాదు. ఇది లాజిక్. మీరు స్లోగా మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, మీరు సబ్జెక్ట్ మనకేం అక్కర్లేదు, సబ్జెక్టు ఆలోచన ఈ రెండు విడిచిపెట్టకూడదు. కానీ మీ స్వేచ్ఛను చంపటం నాకు ఇష్టం రా, మీ స్వేచ్ఛను కనుక నేను చంపుతుంటే నేను గురువును కాదు, అవి కుర్చీలో కూర్చోడం కూడా నాకు ఏం లేదు. మీ స్వేచ్ఛను చంపవలసిన పని మాకేం లేదు, మీ ఫ్రీడమ్ను చంపవలసిన పని ఏం లేదు. మీకుండే బాధలు మీకున్నాయి, మీకున్న బాధలు ఇంకా అధికం చేయటం కాదు గురువు చేసే పని. మీకున్న బాధలు రిడ్యూస్ చేయాలి, మీకున్న అజ్ఞానాన్ని తగ్గించాలి కానీ గురువు చేసే పని. మీకున్న అజ్ఞానాన్ని పెంచకూడదు, మీకు ఏదైనా ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని తగ్గించాలి కానీ గురువు చేసే పని. ఆ ద్వేషాన్ని పెంచకూడదు, గురువు చేసే పని ద్వేషాన్ని పెంచకూడదు, ఆ ద్వేషాన్ని తగ్గించాలి. ఒకవేళ మీకు అహంభావన ఎక్కువ ఉంటే అహంభావన తగ్గించాలి, అజ్ఞానం ఎక్కువ ఉంటే అజ్ఞానం తగ్గించాలి, అది గురువు చేసే పని. అంతేకాని మీ స్వేచ్ఛని పోగొట్టి మిమ్మల్ని బంధించేవాడు గురువు కాదు, మీకు ఫ్రీడమ్ తీసుకొచ్చేవాడు గురువు. మీకు ఎవరికైనా ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషాన్ని పెంచుతండి వాడి గురువు అవుతాడు, ద్వేషాన్ని తగ్గిస్తాడు వాడు గురువు అవుతాడు. అంటే మీ ఫ్రీడమ్ అని పోగొట్టడానికి మేము ఇక్కడికి రాలేదు, మీ ఫ్రీడమ్ అని పెంచడానికి వచ్చాం. ఇక అజ్ఞానం అంటే అదే, మనం జ్ఞానం గురించి శ్రవణం చేయాలి. అదే భగవంతుడు చెప్పాడు గీతలో, జ్ఞానంతో సమానమైనది ఏమీ లేదన్నాడు. అదే మార్గం అదే జ్ఞానం. దాంతో సమానమైంది ఈ లోకంలో లేదు, ఇతర లోకాలు ఉందనుకుంటారని ఇతర లోకాలు. ఆత్మజ్ఞానంతో సమానమైంది, విద్యలు అనేక ఉన్నాయి. అర్జున నేను ఆత్మవిద్యను, ఆత్మవిద్యతోడు సమానమైంది ఈ లోకం ఎలా లేదు, ఇతర లోకాలు ఏదైనా ఉందనుకుంటున్నాము ఇతర లోకాల్లో కూడా. అంటే ఒక సాధనా ప్రక్రియ చూపిస్తూ, ఒక సాధనా ప్రక్రియను చూపిస్తూ, సాత్విక బుద్ధిని ఎలా పెంచుకోవాలో చెబుతూ, మాటకాడ ఎలా సౌమ్యంగా ఉండాలో, మాటలో ఆలోచనలో యాక్షన్లో పనిలో ఎలా సౌమ్యంగా మనం జీవించాలో అలా చెప్పుకొస్తూ గమ్యాన్ని చూపిస్తూ గీతను బోధించాడు వాడే వాసుదేవుడు, వాడే భగవంతుడు. అంటే అది మనకి అజ్ఞానం అంటే ఏం లేదు, నేను ఎవరినో నాకు తెలియకపోవటం అజ్ఞానం, నేను ఎవరినో నేను తెలుసుకోవటం జ్ఞానం. నేను ఎవరినో నాకు తెలియనంతకాలం పునర్జన్మలు వస్తాయి, నేను ఎవరినో నాకు తెలుసున్నప్పుడు నాకు జన్మలు ఆగిపోతాయి, అంతటా వ్యాపించి ఉంటాను. అది ఎలా ఉంటాను, ఎవరు అమెరికా డాక్టర్ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఉన్న సంపద అంతా తీసుకొచ్చి ఒక మనిషి దగ్గర పడేసిన వాడికి శాంతి రాకపోతే అప్పుడు వాడు అనుకుంటాడు నీ సంపద కంటే శాంతి తప్పదు. ఒక అమెరికన్ డాక్టర్ చెప్పాడు, రాత్రి నేను హాస్పిటల్ ఓపెనింగ్లో కూడా ఇదే మాట చెప్పాను. ప్రపంచంలో ఉన్న సంపద, ఒక అమెరికాలో ఉన్న సంపద కాదు, ప్రపంచంలో ఉన్న సంపద అంతా నీ దగ్గర ఉందనుకో, అని లిమిటెడ్ వెల్త్, ఒక హద్దులు లేని సంపద నీ దగ్గర ఉందనుకో, నీకు శాంతి లేదనుకో, అప్పుడు నీకు తెలుస్తుంది సంపద కంటే శాంతి గొప్పది. అప్పుడు దాకా నీకు తెలియదు, అప్పుడు దాకా నీకు ఏమిపిస్తుంది అంటే రూపాయలు లేకపోతే రూపాయలు వచ్చేస్తే శాంతి వచ్చేస్తుందేమో అనుకుంటావు. ఒక ప్రపంచంలోనే డబ్బు అంతా నీ దగ్గరకు వచ్చిందనుకో, అప్పుడు నీకు శాంతి లేదనుకో, అప్పుడు నీకు తెలుస్తుంది ప్రపంచంలో ఉన్న సంపద కంటే శాంతి గొప్ప. రాత్రి డాక్టర్స్ మీటింగ్లో కూడా అదే చెప్తాను. తర్వాత ఇంకోటి, మిమ్మల్ని మీకు మీ ఇక్కడికి అజ్ఞానాన్ని పంచిపెట్టడానికి రాలేదు, ద్వేషాన్ని పంచిపెట్టడానికి రాలేదు, అసూయని పంచిపెట్టడానికి రాలేదు. మీ ఇక్కడికి ఆనందాన్ని పంచిపెట్టడానికి, శాంతిని పంచిపెట్టడానికి మీ ఇక్కడికి రాకపోతే గురుస్థానంలో మీరు కుర్చీలో కూర్చోడానికి కూడా పనికి. మేము మీకు ఏదైనా పంచిపెట్టగలిగితే జ్ఞానాన్ని పంచిపెట్టాలి, ఏదైనా మీకు పంచిపెట్టగలిగితే ఆనందాన్ని పంచిపెట్టగలరు. దుఃఖాన్ని మీకు దుఃఖాన్ని పంచిపెట్టడానికి జిన్నూరు నుంచి భీమవరం రావటం ఎందుకు? మీకు మీకు ఉండే దుఃఖం మీకు ఎలాగో ఉంది. మీకున్న దుఃఖాన్ని పెంచడానికి, మీకున్న రోగాన్ని పెంచడానికి నేను జిన్నూరు నుంచి భీమవరం రావటం ఎందుకు? ఈ పెట్రోల్ దండగది, పెట్రోల్ దండగా, టైం దండగా, లైఫ్ వేస్ట్, టైం వేస్ట్. మీకు వచ్చి ద్వేషాన్ని దుఃఖాన్ని పంచిపెట్టాలని నేను జిన్నూరు నుంచి ఇక్కడికి వస్తే కాలం దండగా, పెట్రోల్ దండగా. మీకు మేము పంచిపెట్టగలిగితే ఆనందాన్ని పంచిపెట్టగలగాలి, శాంతిని పంచిపెట్టగలగాలి, కాంతిని పంచిపెట్టగలగాలి, దుఃఖం లేని స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళగలగాలి. ఆ శక్తి మాకు లేనప్పుడు మా ఇంటికాడ మేము కూర్చోవడం మంచిది. అజ్ఞానం ఉన్నప్పుడే పునర్జన్మ ఉంటుంది, అది అజ్ఞానం అంటే ఏమిటి? ఇది మనందరం దేహం దేహం. మనకు దుఃఖానికి కారణం ఏంటంటే మనం కాని దానితో తాదాక్ష్యం, మనం కాని దానితో తాదాక్ష్యం పొందదు. గాఢ నిద్రలో ఎవరితోటి మనకు సంబంధం లేదు, దేహంతో సంబంధం లేదు, మనస్సుతో సంబంధం ఏమి సంబంధం లేదు. గాఢ నిద్రలో స్లీపర్ స్టేట్లో మనకి ఏమి సంబంధం లేదు. ఒక ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యలు మనం బాధ పెట్టవు గాఢ నిద్రలో ఉండదు. అది గాఢ నిద్రలో మనం కాని దాంట్లో నుంచి సెపరేట్ అయిపోతుంది. మనం ఏదైతే అవునో దాంట్లో నుంచి మనం వేరుపడలేం. మనం కాని దాంట్లో నుంచి వేరుపడడం కలగా, ఏదైతే మనం అవునో దాంట్లో నుంచి మనం సెపరేట్ అవ్వలేము. అంటే ఇక్కడ అజ్ఞానం అంటే ఏమి లేదు. దేహాన్ని నువ్వు అనుకోవటం, దేహాన్నే ఆత్మ అనుకోవటం, దేహాన్నే బ్రహ్మం అనుకోవటం, దేహమే సర్వస్వం అనుకోవటం. నువ్వు దేహమే అనుకో. నువ్వు దేహం అనుకుంటే ఇబ్బంది ఏమి లేదు. నువ్వు ఏదిగా ఉన్నావు, చైతన్యం, కాన్షియస్నెస్గా ఉన్నావు, చైతన్యంగా ఉన్నావు. ఆ చైతన్యాన్ని నువ్వు దేహానికి పరిమితం చేయటం లేదు, నిన్ను దుఃఖం వెంటాడతాను. అంటే దేహాత్మ బుద్ధి నశించే వరకు, నేను జిన్నూరు మీటింగ్లో చెప్పుకున్నాం, దేహమే ఆత్మ, దేహాత్మ బుద్ధి నశించే వరకు నువ్వు నువ్వు భక్తుడు అయినా, ఒక నిజంగా నువ్వు భక్తుడు అయినా, నీకు సంపద ఉన్నా, నీకు అంగబలం ఉన్నా, అర్ధబలం ఉన్నా, నీకు అధికారం ఉన్నా, నిన్ను దుఃఖం విడిచిపెట్టదు. ఇది సూత్రం. ఎప్పుడు దేహాత్మ నువ్వు గుడి చుట్టూరు తిరుగుతున్నా, నదుల్లో మునుగుతున్నా, యజ్ఞయాగాదులు నిర్వర్తించినా, ఎన్ని చేసినా, ఎన్ని చేసినా దేహాత్మ దేహమే ఆత్మ, దేహమే బ్రహ్మము, దేహమే సర్వస్వం అని ఆ దేహాత్మ బుద్ధి నీకున్నంత కాదు. నువ్వు భక్తుడైనా సరే నిన్ను దుఃఖం విడిచిపెట్టదు, టెన్షన్ విడిచిపెట్టదు, విషాదం విడిచిపెట్టదు. నువ్వు భక్తుడైనా విడిచిపెట్టదు. నువ్వు ఎంతో కొంత గుళ్ళోకెళ్ళిగా పూజలు చేసినా నేను విడిచిపెట్టదు. ఎప్పుడు నువ్వు కాని దానితో నువ్వు తాదాక్ష్యం అవుతున్నంత కాలం నేను దుఃఖం వెంటాడుతున్నంత నువ్వు విడిచిపెట్టదు. అజ్ఞానం ఉన్నట్టు పునర్జన్మ ఉంటుంది. అజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం మనం ఎవరు మనం తెలియకపోవటం. అందుకంటే అజ్ఞానం ప్రత్యేకంగా ఏముండేది. జ్ఞానం అంటే ఏంటి? మనం ఏదిగా ఉన్నామో దాని తాలూకు ఇరుక జ్ఞానం. బాగా అర్థం చేసుకోండి, మనం ఏదిగా ఉన్నామో దాని తాలూకు ఇరుక జ్ఞానం. దాని తాలూకు మనం ఏదిగా ఉన్నామో దాని తాలూకు ఇరుక మనకు లేకపోవటం అజ్ఞానం. అది అర్థం చేసుకోవాలి. శబ్దానికి అసలు అర్థం చేసు మనకు అర్థం అర్థం లేని చదువు వ్యర్థం అని చెప్తారు. ఇందు సబ్జెక్టు మనకి వ్యక్తుల ప్రధానం కాదు. రమణ మహర్షి గారా లేదా నాన్నగారా మరొకరా మరొకరా వ్యక్తి ప్రధానం ప్రధానం కాదు. సబ్జెక్ట్ మీద దృష్టిలో పెట్టు. అలాగే మీకు ఏదైనా పనికిరాని మాటలు చెప్తున్నాను అనుకోండి, వదిలేయండి, వెంటనే వదిలేయండి. సరే మీరు సబ్జెక్ట్ వినేటప్పుడు మీ వివేకం ఎలా ఉండాలంటే, మనం అన్నం తింటా ఉంటాం, కూర కలుపుకుంటా ఉంటాం, అన్నంలో కూర కలుపుకుంటా ఉంటాం. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు వస్తాయి, ఇంకేం ముక్కలు వస్తాయి, ఆ ముక్కలు వస్తాయి, అదే తాలింపు సరుకులు ఏ వేస్తారు కదా అందులో వస్తాయి. మనం ఏం చేస్తాం? తీసుకు పక్కన పెట్టేస్తూ ఉంటాం. మామూలుగా కూర అన్నం తింటా ఉంటాం, మనం తినటానికి పనికిరాని తీసుకు పక్కన పెట్టేస్తాం. అలాగే నేనైనా సరే ఏదైనా అనవసరం మాటలు మాట్లాడానుకోండి, తీసుకు పక్కన పెట్టేయండి. మరి అక్కడ మీకు నాన్నగారు ప్రధానం కాదు, సబ్జెక్టు ప్రధానం. పచ్చిమిరకాయ ముక్కలు తీసుకు పక్కన పెట్టినట్టే బాబు పక్కన పెట్టేయండి. అది ఆలోచన ప్రధానం, సబ్జెక్టు ప్రధానం. ఆలోచన కూడా అమృతంతో సమానం. అజ్ఞానం ఉన్నప్పుడే అసలు పునర్జన్మ అంటూ ఇప్పుడు లేదు, పూర్వము అసలు పునర్జన్మే లేదు. అంటే భగవాన్ ఏంటంటే, పుట్టిన భగవాన్ ఏమంటారంటే సర్వసాధారణంగా అందరికి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం? చచ్చిపోతాం. భగవాన్ ఏమంటున్నారంటే నువ్వు పుట్టలేదు కదా, ఇంకేం చచ్చిపోతారా? పుట్టినవాడు చచ్చిపోతాడు, చచ్చిపోయినవాడు పుడతాడు, నీకెందుకురా? పుట్టినవాడు చచ్చిపోతాడు, చచ్చిపోయినవాడు పుడతాడు. నువ్వు పుట్టలేదు కదా, పుట్టినవాడు ఆలోచించుకుంటాడు చచ్చిపోవటం గురించి, చచ్చినవాడు ఆలోచిస్తాడు మళ్ళీ పుట్టడం గురించి. అంటే దాని అర్థం ఏంటంటే, పుట్టిన దాని గురించి ఆలోచించేది మనస్సు, చచ్చిపోయిన తర్వాత గురించి ఆలోచించింది మనస్సు, చనిపోయి మరణానంతర జీవితం ఎలా ఉంటుందో ఆలోచించింది మనసు. అది నువ్వు కాదు కదా, అది నువ్వేది, నువ్వు బ్రహ్మం. ఇంకొకటి జ్ఞాపకం ఉంచుకొని, జీవుడి కల్పింపబడ్డాడు, దేవుడి కల్పింపబడ్డాడు. కల్పింపబడింది ఎప్పుడు కూడా దుఃఖం తీసుకొస్తుంది, బాధ తీసుకొస్తుంది, క్షోభం తీసుకొస్తుంది. ఏదైతే సహజమైందో, ఏదైతే నిజమైందో, ఏదైతే నిదానంగా ఉంటుందో, ఏదైతే నిర్మలంగా ఉంటుందో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, దాంట్లో నుంచి ఎప్పుడు ఆనందమే వస్తుంది. కానీ దుఃఖం రాదు. ఏమీ లేదు, మన సాధన అంటే ఏమి లేదు, మనం కల్పించుకుని గొడవలు వదులుకోవడం. ఒకటి, రెండు, రూపబుద్ధి నామబుద్ధి తగ్గించుకుంటూ రావటం. ఒకటి రూపబుద్ధి, రెండు నామబుద్ధి.
ఆ రూపబుద్ధి నామబుద్ధిని తగ్గించుకుంటూ రెండు ఆ రోజుకు ఆ రోజు తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ వచ్చి మన మనస్సు బూట్లో పడిపోతుంది. అంటే జీవుడు వెళ్ళి జీవుడు ఎక్కడైతే జన్మిస్తున్నాడు వెళ్ళి ఆ గుహలో పడిపోతాడు. ఆ గుహలో పడిపోతే మనం పోం, మనం ఎవరో మనకు తెలుస్తుంది. జీవ లక్షణాలు నశిస్తాయి. ఎందుకు భగవాన్ చెప్పింది ఏంటంటే, జీవ లక్షణాలు ఉండటం, ఈ పునర్జన్మలు రావటం, ఇదంతా ఎల్కేజీ లిమిట్. చచ్చిపోవడం అంటే చచ్చిపోతే ఏమిపోతాం, చచ్చిపోయి అని ఎల్కేజీ చదువు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది, చచ్చినవాడు చూసుకుంటాడు. నువ్వేం చచ్చేవాడు కాదు, నువ్వు బ్రహ్మ. నీకెందుకు రా, నువ్వు ఆడైతే చచ్చేవాడు, నువ్వైతే ఆడైతే నువ్వు కండారు పడవచ్చు. మీ ముక్కులో గాలి, ముక్కులో ప్రాణం పోవటం అంటే ముక్కులో గాలి పోవటం. ఆ ప్రాణం మీరు అనుకోండి, అనుకోండి మాట రోజు ప్రాణం పోతే కండారు పడవచ్చు మీరు, అది మీరు కాదు కదా. మీకు ముక్కులో ప్రాణం అంటే ముక్కులో గాలి, అది పోయింది అనుకోండి, అది మీరు అనుకోండి, అది పోయినప్పుడు కండారు పడవచ్చు. అది నువ్వు, అది ఉన్నప్పుడు నువ్వు కాదు, అది పోయినప్పుడు నువ్వు కాదు. నువ్వు పోయేవాడు కాదు, ఎప్పుడు ఉండేవాడే. అయితే మనం నోటితోటి ఏం మాట్లాడితే చెప్పుకుంటున్నాము, అది మనకు అనుభవంలోకి రావాలి. మన నోటితోటి ఏం చెప్తున్నామో అది అనుభవంలోకి రావాలి. ఏం అక్కర్లేదు. మన డబ్బే 10 రూపాయలు బ్యాంకులో ఉంది అనుకోండి, ఆ బ్యాంకులో ఉన్న డబ్బుకి మన జేబులో ఉన్న డబ్బుకి తేడా వస్తుంది. మన జేబులో ఉన్న డబ్బు అప్పుడు సోడా తాగాలనుకుని మనం జేబులో డబ్బు తీసుకుంటాం, తాగేస్తాం. బ్యాంకులో ఉన్న డబ్బు బ్యాంకులోకి వెళ్ళాలి, అక్కడ విత్డ్రా చేసుకోవాలనుకోండి. అది డబ్బు మంది, ఈ డబ్బు మంది, కానీ జేబులో ఉన్న డబ్బు అప్పటికప్పుడు, ఇది క్యాష్ పరం భగవాన్ చెప్పింది, అప్పటికప్పుడు మీకు సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇది జేబులో ఉన్న డబ్బులు అండి, బ్యాంకులో ఉన్న డబ్బు కూడా అందిస్తా. అవి అన్ని చిన్న విషయాలు, మరణించిన తర్వాత ఏమవుతాం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. నువ్వు ఇక అనవసరం ఉద్రేగపడిపోతున్నావు. లేనిపోయిన గొడవలు, ఇదంతా నిజం, ఇదంతా నిజం అనుకునేది ఉద్రేగపడుతున్నావు. ఇదంతా ఏం నిజం కాదు, నీకు నిజం లేక కనిపిస్తాను. ఇదంతా డస్టే, ఇదంతా స్వప్న సమానం. ముందు ఉండదు, ఇది యదార్థం. ఇప్పుడు లేదు, పూర్వం లేదు, అసలు నీకు జన్మలే లేదు, ఈ జన్మ లేదు, పూర్వ జన్మ లేదు, రాబోయే జన్మ లేదా, మొత్తాన్ని శుభ్రంగా క్షవరం చేసి ఉండదు. ఇంకా మన తల మీద ఎలా వెతుక్కున్నా ఇంకా ఇంటికి కనపడిదే లేదు. పునర్జన్మ లేదు, పూర్వ జన్మ లేదు, ఈ జన్మ లేదు, రాబోయే జన్మ లేదు. శరీరాలు పుడుతున్నాయి, ఇవన్నీ స్వప్నంలో శరీరాలు అనేక చూస్తూ ఉంటావు. మన కళ్ళు అనేక శరీరాలు చూస్తూ ఉంటాం. కొంతమంది స్నేహాలు, కొంతమందితో స్నేహాలుగా ఉంటాం, కొంతమందితో విరోధాలుగా ఉంటాం, కొంతమందితో ఏదో చుట్టుపడకాలు, కొంతమంది ఏదో విమానాల మీద తిరుగుతూ ఉంటాం. ఏదో కళ్ళు అనేక మంది మనుషులు, కళ్ళలో కూడా అనేక మంది మనుషులు కనిపిస్తూ ఉంటారు. మెరుగొచ్చాక అనిపిస్తుంది, ఏమీ లేదు. నీకు బ్రాహ్మస్థితి నువ్వు పొందాక ఈ శరీరంలో కూడా ఇవన్నీ స్వప్న శరీరం, ఏమీ లేదు. స్వప్న అంటేనేదేమో వ్యవహారం కూడా అంతేనేదో. అయితే అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడిగ్గా ఉంటుంది. అది 2 గంటలు ఉంటుంది, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంతేకాని, రెండే అసత్యమే. కానీ ఇది పొడిగ్గా ఉంటుంది, అది పొట్టిగా ఉంటుంది, అందుకంటే ఏం తేడా లేదు. జిన్నూరు మీటింగ్లో ఒక మీటింగ్ చెప్పాను, అది సాధన చేయండి మరి. ఇది మీద మామూలు మీ వ్యవహారం మీరు చూసుకోండి, మీ వ్యవహారం మీరు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అందులో అందులో అజ్ఞానంగా ఉండక్కర్లేదు. కానీ ఇది మనం స్వప్నంలోనే ఉన్నాం. ఈ చుట్టాలు స్వప్నంలో ఉన్న మనుషులు, ఈ స్నేహాలు స్వప్నంలో ఉన్నవాళ్ళు, ఈ విరోధాలు స్వప్నంలో ఉన్నవాళ్ళు, ఇష్టాలు స్వప్నంలో. ఆ స్వప్నంలో ఎంతమంది దేహాలు కనిపిస్తే ఎంతమంది మనుషులు కనిపిస్తున్నారు. ఇది కూడా మన దేహాలు కూడా అటువంటి. ఆ స్వప్నంలో కూడా మనకి చెడ్డ స్వప్నాలు వస్తూ ఉంటాయి. మనకి ఒకసారి మంచి స్వప్నాలు వస్తూ ఉంటాయి. మంచి స్వప్నం వచ్చినా అసత్యమే, చెడ్డ స్వప్నం వచ్చినా అసత్యమే. అలాగే మీ ప్రారంభం, మీ జీవితం, మీ రోజులు స్వప్నం వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అది ఒక మంచి స్వప్నం. మీ రోజులు స్వప్నంగా వెళ్ళటం లేదు అనుకోండి, దుఃఖం గడుతున్నాయి అనుకోండి, అది ఒక చెడ్డ స్వప్నం. మీకు మంచికి వెళ్ళినా స్వప్నమే, చెడ్డకి వెళ్ళినా స్వప్నమే. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరిస్తుంది. ఎక్కడ చెప్తాడండి భగవాను అలా ఏనుగు మీద కూర్చొని చెప్తాడు? గాలి మీద కూర్చొని కాదు, ఏనుగు మీద కూర్చొని చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఏంట్రా నువ్వు చేసే కర్మ, ఆ కర్మ చేశాను, ఈ కర్మ చేశాను, అలాగని ఇలాగ నీ మనసును పుండి చేసేసుకుంటున్నావు అంటే, నీ జన్మల కంటే, నువ్వు చేసిన కర్మల కంటే, నీకున్న ఇష్టాల కంటే, నీకున్న అయిష్టాల కంటే, నువ్వు చేసిన పుణ్యపాపాల కంటే దేవుని దయ అతీతమైనది, అద్భుతమైనది, ఉదాత్తమైనది. ఆ దేవుని దయమంది అన్ని స్థూలతో సమానం ఉంటాడు. అక్కడ ఉన్నాడు ఋషి యొక్క వైభవం అక్కడ. ఏ ఉపనిషత్తులు చెప్పాడో చెప్పరండి ఈ మాట, చెప్పండి. ఏ ఉపనిషత్తులు చెప్పాడు, నువ్వు చేసిన కర్మల కంటే, నువ్వు మోసిన శవాల కంటే, పూర్వజన్మలో కూడా ఇటువంటి శవాలైనా మోసం ఉండొచ్చు, నువ్వు మోసిన శవాల కంటే నువ్వు ఏదైనా పుణ్యకర్మలు చేసి ఉండొచ్చు, పాపకర్మలు చేసి ఉండొచ్చు. ఏ మనిషి ఎప్పుడు పాపిగా ఉండడు. ఈ పాపం అనేది మనస్సులో ఉంది, పుణ్యం అనేది మనస్సులో ఉంది. పుణ్యాత్మలు పాపలు అవ్వచ్చు, పాపలు పుణ్యాత్మలు అవ్వచ్చు, ఇవన్నీ మనస్సులో ఉన్నాయి. నో బడి ఇది పర్మనెంట్ సెమినార్, నో బడి నథింగ్ ఇది పర్ఫెక్ట్ థియరీ, నో థియరీ ఇది పర్ఫెక్ట్. ఇది ఫిజిక్స్ లో చెప్తాడు, నో థియరీ ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు మనకు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఏదో వైద్యం చేస్తూ ఉంటారు. కొంతకాలానికి ఇంకా మంచి వైద్యం వచ్చింది అనుకోండి, అదే ఇది పనికి రాదండి అని మార్చేస్తారు. ఈ థియరీ ఏమైంది, కాల ప్రవాహంలో అన్ని కొట్టిపోతూ ఉంటాయి. కాల ప్రవాహంలో మీరు కొట్టిపోతారు, నేను కొట్టుకుపోతాను, కర్మలు కొట్టుకుపోతాయి, అన్ని కొట్టుకుపోతాయి, ఇన్ని పాపాలు కొట్టుకుపోతాయి. ఈ కొట్టిపోయి ప్రపంచంలో దీనంతా మూసి కప్పి యాపించున్న వస్తువు ఏదుందో అది నీవై ఉన్నావు, అక్కడికి నీ ముఖం తిట్టు అంటాడు వాడు చెప్పింది రమ్మ మరి. వాడు ఋషి అంటే వాడు ఎంగిలి మొక్కలు నాకు ఓడి కాదు, మూతి నాకు ఓడు ఋషి కాదు. నశించే ప్రపంచంలో, నశించే పదార్థాల్లో ఏ పదార్థం అయితే నశించకుండా ఈ లోకాన్ని అంతా కప్పి ఉందో, ఈ సృష్టి అంతా, ఈ సృష్టిని అంతా ఏదైతే కప్పి ఉందో, ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు, అది ఎవరో కాదు నీవై ఉన్నావు. నీ ముందు నీ హృదయంలో ఉన్న వస్తువును నువ్వు తెలుసుకో. నువ్వు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తావు, లేకపోతే సత్కార కట్టలేని కర్మ చేసి, అహంకారం లేని కర్మ చేసి, వివేకం పెంచుకుని, విచక్షణ జ్ఞానం పెంచుకుని నువ్వు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తావో కర్మ మార్గంలో ప్రయాణం చేస్తావో చెయ్యి. నీకు నచ్చిన మార్గంలో, నీకు నచ్చిన మార్గంలో, నీ స్వభావానికి అనుగుణ మార్గంలో నువ్వు ప్రయాణం చేసి నశిస్తున్న ఈ ప్రపంచంలో నశించకుండా ఏ వస్తువు అయితే అంతటా వ్యాపించిందో ఆ బ్రహ్మం నువ్వు అనుభవికి వేదించు. ఇది ఇక్కడ మీరు ఇక్కడ ఉంది లాజిక్. మీరు చేసిన పుణ్యకర్మల కంటే, మీరు చేసిన పాపకర్మల కంటే రాబోయే మీకు పునర్జన్మలు ఉండాలనుకు వ్యవహారంగా రాబోయే శరీరాల కంటే, ఈ శరీరాల కంటే పూర్వజన్మలు మనం ఇటువంటి శవాలను మోసాం కాను, అటువంటి శవాల కంటే మీకున్న పుణ్యకర్మల కంటే మీరు ఏదైనా గొప్ప గొప్ప యజ్ఞాలు యాగాలు చేసి ఉండొచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు. మీరు ఒక సత్కర్మ చేసి ఉండొచ్చు, దుష్టకర్మ చేసి ఉండొచ్చు. ఈ కర్మల కంటే, ఈ జన్మ మరణాల కంటే, ఎన్ని చేసినా అన్నిటికంటే కూడా ఈశ్వరుని దయ, ఈశ్వరుని కరుణ గొప్పది అయ్యా. ఆయన దయని కలిగితే, ఆయన దయని కలిగితే ఆయన ప్రేమ భక్తి అంటే ఏమి లేదు, ప్రేమ. ప్రేమ ఉన్నవాడికి భక్తి కలుగుతుంది, ప్రేమ లేని వాడికి రంపం పెట్టుకోసిన వాడికి భక్తి కలగదు. అదే అది ప్రేమ ఎలా ఉంటుందో, భక్తి ఎలా ఉంటుందో తెలియని జీవుల్ని రామకృష్ణ పరమహంస గారు భద్రజీవులు చీకటిలో ఆయన చీకటి అంటే ఇష్టం చీకటిలో ఉంటారు. కాదువయ్యా కొంచెం వెలుతురు చూడండి బాబు, ఇక్కడ అలవాటు పడిపోయి ఇక్కడే ఉంటామని చెప్తారు. కాదు వచ్చి లైట్ చూడండి అక్కడ, అంటే మీరు ఎలా కాదండి చీకటిలోనే ఉంటామని ఇక్కడ అలవాటు పడిపోయాం. తేడలో ఉన్న పురుగులను తీసుకెళ్లి బంగారు గిన్నెలు పొడతా, బంగారు గిన్నెలు పెడితే ఉంటాయా అన్నాడు రామకృష్ణుడు. ఇంకా తేడలో అలవాటు పడిపోయి ఉంటాను కదా, తేడ వాసన ఉంటాడు ఇష్టం. మీరు ఏమో కాసు బంగారం కొని బంగారు గిన్నె పెట్టి, బంగారు గిన్నెలు పురుగులను పెట్టి, ఒక ఐదు పెట్టినా బలవంతం అక్కడ పెట్టినా ఉండ వచ్చేస్తాయి. ఈ అలవాట్లు వేగం ఎలా ఉంటుందంటే, ఉరికి నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓ ఈ మధ్యన ఒక టాటాకి ఇంట్లో ఉండే అమ్మాయిని తీసుకెళ్లి మేము ఏం చేసామంటే, ఓ 100 కోట్ల ఇంటికాడ ఉండే వాళ్ళ ఇంట్లో పెట్టాం. ఈ ఏళ్ళకి ఇక్కడ ఈ అమ్మాయికి భోజనం కష్టంగా ఉంది, నువ్వు అక్కడ ఉండు, ఇక్కడ నీకు భోజనమే కష్టంగా ఉంది. పొద్దున్న ఇడ్లీలు ఇస్తారు, కాఫీ ఇస్తారు, తిన్నన్ని ఇడ్లీలు అన్లిమిటెడ్ కొలత కాదు, తిన్నన్ని ఇడ్లీలు తిన్నన్ని దోశీలను, తర్వాత 11 లంచ్ మళ్ళీ మధ్యాహ్నం టిఫిన్ హాట్ స్వీట్ సాయంత్రం మళ్ళీ డిన్నర్ తిన్నంతే పెడతారని తీసుకెళ్లి పెట్టాం. ఓ 10 రోజులు ఉంది, ఒంట్లో అయిపోయింది. బాబు వాళ్ళు నిజంగా తిండి బాగానే పెడుతున్నారు, ప్రేమగా చూస్తున్నారు, నా తాటాకిని మర్చిపోలేకపోతున్నారు, నా ఇంటికి పంపేమని పంపేసాం ఇంటికి చెప్పండి, ఏం చెబుతాను చెప్పండి. అలవాటు ఇది, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్. అంటే తాటాకి ఇంట్లో ఉంటాం అలవాటు అయిపోయింది, మనం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాం, అక్కడ కూర్చోబెడితే అక్కడ తింటాను అన్ని తింటాండి, కానీ ఆ తాటాకి ఇంటికి అలవాటుపోయినా అది అంతా వద్దని అంతా బాగుంది, నా తాటాకి ఇంట్లోకి పంపేసి, ఎందుకు తాటాకి ఇంట్లోకి పంపేసి వచ్చాం మేము అక్కడ, ఏం చెబుతాను. ఆ తాటాకి ఇంట్లో ఆవిడ పరిస్థితి అంటే ఒక పూట తింటేనే కాలేజ్ 2 పూటలు తింటాను లేదు, ఒక పూట తింటే వెళ్తాను రోజు, ఒక పూట తిన్నామండి బాబు నాకు ఇక్కడ బాగుంది. ఇదే రామకృష్ణుడు చెప్పాడు. ఇది ప్రాక్టికల్ గా నేను చూసి చెప్తాను, ఇది పురాణంలో కాదు కాదు. అలాగే మీకు పేడలో ఉన్న పురుగును తీసుకెళ్లి బంగారు గిన్నె చేయించి బంగారు గిన్నె పెట్టిన అక్కడ ఉండవు, కిందకి జారిపోతాయని చెప్పాడు రామకృష్ణుడు. కొంతమంది భద్రజీవుడు అంటే ఎందుకురా అక్కడ వెలుతురు ఉండే, ఒకసారి వెలుతురు చూడండి అంటే మా బొమ్మ చీకట్లో ఉండను కూడా, ఒకవేళ నిజంగా వెలుతురు కనిపిస్తే ఏం చేస్తారని కళ్ళు మూసేసుకుంటారు. ఇష్టం లేక చూడలే, ఇష్టం లేక కళ్ళు మూసుకోవడం కాదు, వెలుతురు చూడలేక కళ్ళు మూసేసుకుంటారు. నేను కోరుకునేది మీరు అరుణాచలం ఉన్నా, కాశీలో ఉన్నా, రామేశ్వరంలో ఉన్నా మీరు ఆనందంగా ఉంటాం ముఖ్యం. మీరు మా కాలేజీలోనే మిమ్మల్ని చదువుకోమని మేము చెప్పటం లేదు, మీరు ఏ కాలేజీలో చదువుకున్నా మీరు జ్ఞానవంతుల వారికి ఆనందంగా ఉండాలి. శరీరం మరణిస్తే ఆనందం, ఎటు చూసిన ఆనందం, అటువంటి ఆనంద స్థితిని పొందాలి. మీరు ఏ కాలేజీలో చదువుకున్నా, మా కాలేజీలో చదువుకోమని మేము బలవంతం చేయటం లేదు, చేయవలసిన అవసరం కూడా మాకు నెస్థితి లేదు. ఏ కాలేజ్ మీ ఇష్టం వచ్చిన కాలేజీలో చదువుకోండి, మీరు బాగుపడండి, అభివృద్ధిలో కొన్ని హ్యాపీగా రావాలి. మేము ఇక్కడ దేశాన్ని పంచిపెట్టడానికి రాలేదు, దుఃఖాన్ని పంచిపెట్టడానికి రాలేదు, మాకు ఏదైనా ఖ్యాతం అయితే ఆనందాన్ని పంచిపెట్టాను. ఇప్పుడు ఎందుకు భగవాన్ చెప్తున్నారు, పూర్వజన్మ అని లో క్లాస్ ఏది కాదు, ఏదో మామూలు వ్యవహార సత్యం. దీని గురించి మీ తలకాయ పాడు చేసుకుంటారు, పొందవలసింది వేరే ఉంది, ఇట్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది అబ్బావు అది పొందవలసింది, మీరు పొందవలసింది వేరే ఉంది, చచ్చిపోవటాలు పుట్టడాలు ఈ చిన్న విషయాలు. ఎల్కేజీ గొడవలట్ని కానీ ఈ గొడవలట్ని చచ్చిపోవటాలు పుట్టారు, ఆరు ఆరు ఇవన్నీ అరవటాలే, ఇవన్నీ అరవటాల్లో ఉండవే, ఇవన్నీ ఎల్కేజీ గొడవలు, ఇవన్నీ అసలు నువ్వు పొందవలసింది వేరే ఉంది. ఏది చచ్చిపోయిన తర్వాత ఏమవుతాను ఇలాగ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు, బతికుండగా నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏమవుతావు అని బతుకున్నవాడికి నీకెందుకురా గొడవ, నువ్వు ఇప్పుడు బతుకున్నవాడు నువ్వు నీకెందుకురా గొడవ, నువ్వు ఇప్పుడు బతుకున్నవాడు నువ్వు చావలేదు కదా బతుకున్నావు కదా, బతుకుండగా ఏడుస్తావని చచ్చిపోయిన తర్వాత ఏమవుతావు ఎందుకురా గోడ, డైరెక్ట్గా అడుగుతాడు ఆయన అడుగు. అందుకే మా జగన్నాథ స్వామి గారు భగవాన్ అంటే చివరికి ఫైనల్ అన్నాడు ఆయన. నీకు బండి దుఃఖం ఉంటే ఒక క్షణంలో ఆరిపోతుంది, ఎందుకురా చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది ఏడుస్తామంటే, ఇప్పుడు నువ్వు బతుకున్నావు లేదు అంటారు, బతుకున్నారు కదా, చచ్చిపోయిన తర్వాత గొడవకి ఏడుస్తావంటి, ఎన్నాడు ఏడుస్తావు ఎలా, నువ్వు బతుకున్నావు, బతకుండా ఎవడో నేను తెలుసుకోవడం నువ్వు ప్రయత్నం చేయటం లేదు,
జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయటం లేదు, ఈ కాలాన్ని నువ్వు సద్వినియోగం చేయటం లేదు. చచ్చిపోయి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? ఏది అంటారు? నువ్వు చచ్చిపోయావు, ఇప్పుడు చచ్చిపోయావు, బతుకున్నావు. మరి చచ్చిపోయిన వాడు గొడవ ఎందుకు? అప్పుడు ఏడుస్తావంటే ఆ ఏడు అప్పుడు ఏడిద్ది కానీ సావు రాని. చచ్చిపోకుండా ఏడుస్తావేంటి? కల్పించుకుని ఏడుస్తావంటే అడుగుతున్నారు భగవాన్. అడిగి కల్పించుకుని ఏడుస్తావేంటి? నీకు నిజంగా ఎప్పుడైనా ఏడిపోస్తే ఏడవచ్చాం, కల్పించుకుని ఏడుస్తావంటాను. ఇప్పుడు బతుకున్నావా చచ్చిపోయావా? బతుకున్నావు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతాను? చచ్చిపోయిన తర్వాత ఏడుస్తావేంటి? అది అర్థం ఉందా దీనికి? అది బతికుండగానే ఎవడో తెలుసుకో, ఇప్పుడు బాగున్నావు కదా, బాగా ఉన్నావు, బతికున్నావు. ఇప్పుడు ఇంకో సంవత్సరం దాకా మనకు రోగం వస్తుంది అనుకోండి శరీరానికి, ఇప్పుడు నుంచి ఆ రోగ బాధ పట్టేంటి అసలు? ఆ రోగ బాధ పడిపోతే ఆ రోగం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. ఏడిసి బదులు ఇంట్లో ఎంతకాలం ఏడుస్తావు, బజార్లో ఎంతకాలం ఏడుస్తావు? అంటే ఇప్పుడు నువ్వు బతుకున్నావు కదా, బతుకున్నావు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతావు? ఏడుస్తావు అంటే ఇప్పుడు నువ్వు బతుకున్నావు. ఇది ఎవడో తెలుసుకో నువ్వు. ఇప్పుడు నేను నువ్వు ఏదైనా ఎవరైతే బతుకున్నాడు, నేను ఉన్నాను, నేను ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు కదా, వాడు ఎవడో తెలుసుకో. వాడు ఎవడో తెలిస్తే చచ్చేవాడు పచ్చ లేకుండా పోతాడు. అంటే ఎవడైతే నువ్వెవడో నీకు తెలుసుకున్నప్పుడు, నువ్వు ఎవడోగా ఉన్నావు, ఆ వస్తువు నీకు అనుభవలేక వైద్యమైనప్పుడు, ఇట్ ఇస్ ట్రూత్ ఇస్ టు బి రియలైజ్, గాడ్ ఇస్ టు బి రియలైజ్. అది మాటలతో చెప్పేది కాదు, ఏ బుడబక్కల మాటలు కాదు, ఇట్ ఇస్ టు బి రియలైజ్. అది ప్రత్యక్ష అనుభవం రావాలి, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఈ శరీరం ఎంత డైరెక్ట్ గా నాకు అనుభవంలో ఉందో, అలా లోపలటువంటి చావులైన సత్పదార్థం అంత డైరెక్ట్ గా నాకు అనుభవంలోకి రావాలి. అది నువ్వు అనుభవంలోకి తెచ్చుకో, అది అనుభవంలోకి తెచ్చుకోవడం మానేసి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాను? చచ్చిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత ఏమైనా అది నిజం కాదు. ఇంకో శవం నీకు వచ్చినా, ఇంకో జన్మ ఇచ్చినా అది నిజం కాదు. మళ్ళీ చనిపోయినా అది నిజం కాదు. నిజం కాని దాని గురించి ఏడుస్తానంటారా? నిజాన్ని తెలుసుకో, నిజాన్ని తెలుసుకో, ఇంకా ఏడవలసిన పని నీకు ఉండదని. అది ఇక్కడ ఈయన గోళ, ఆయన గోళ మనం సొంతం. ఎన్నాళ్ళు ఏడుస్తావు? ఇప్పుడు దాకా ఏడ్చాను కదా, సరిపోతుంది. ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తాం? ఇప్పుడు దాకా ఏడుస్తున్నాం కదా, ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తాం? ఇప్పుడు దాకా పోయిన రోగంతో బాధపడ్డాం. ఆరోగ్యం రానివ్వరా మీరు? రోగం తగ్గనివ్వరా? అయితే నువ్వు జీవించున్నావు, చనిపోయిన తర్వాత ఏమవుతావు నువ్వు అనుకుంటున్నావు. చనిపోయిన తర్వాత ఏమవుతానో ఎవడనుకుంటాను? నీ మనస్సు అనుకుంటుంది. ఆ మనస్సును విచారణ చెయ్యి, ఆ మనస్సును విచారణ చెయ్యి. ఆ మనస్సుకు నమ్రత నేర్పు, ఆ మనస్సు కొంచెం జ్ఞానం పట్టించు, ఆ మనస్సుకు వివేకం పట్టించు. ఆ మనస్సు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. మనో మూలంలోనే భగవంతుడు ఉన్నాడు, మనో మూలంలోనే నియామకుడు ఉన్నాడు, మనో నీ మూలంలోనే భర్త ఉన్నాడు, మనో మూలంలోనే యజమాను ఉన్నాడు, మనో మూలంలోనే ప్రభు ఉన్నాడు. వాడు నీకు అనుభవానికి వైద్యం అవుతాడు, వాడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అలా చచ్చిపోయేవాడు నీకు కనపడే కనపడ్డప్పుడు, ఒకవేళ వెతుకు చూద్దామన్నా సూర్యుడికి ఏ విధంగా అయితే చీకట కనపడదు, అలా నువ్వెవడో నువ్వు తెలుసుకున్నాక చనిపోయేవాడు అసలు నీకు కనపడే కదా. అది ఇమ్మోర్టల్ స్టేట్, అది అమృతానుభవం. ఇప్పుడు యేసుక్రీస్తు కానీ, గౌతమ బుద్ధుడు కానీ, రామకృష్ణుడు కానీ, వాళ్ళు చెప్పాలని నేను చెప్పలేదు. వాళ్ళు ఆనందించి వాళ్ళ కప్పు నిండిపోతే, వాళ్ళు ఆనందం అనుభవించి రసాన్ని, ఆ రసం అంతా వాళ్ళు ఎంజాయ్ చేసి ఆనందాన్ని అంతా అనుభవించి వాళ్ళ కప్పు నిండిపోతే, వాళ్ళు ఉండలేక చెప్పిన మాటలు కానీ మనకి చెప్పాలని చెప్పిన మాటలు కాదు. ఏ జ్ఞాని కూడా ప్రేమించాలని ప్రేమించడం, మానవ జాతిని ప్రేమించకుండా ఉండలేడు కాబట్టి ప్రేమిస్తారు. గౌతమ బుద్ధుడు టీచింగ్ చేశాడంటే, ఒక 59 రోజులు ఆయనకి బ్రహ్మానుభవం కలిగాక, నిర్వాణ స్థితిని పొందాక 58 రోజులు ఎందుకు చెప్పాలి? మనం పొందేది పొందాం, ఇంకా మనకి చెప్పవలసిన పని లేదు, ఎక్కడ ఉండిపోతాం, బుద్ధగయలు ఉండిపోదాం. 58 రోజులు పోరాటం వచ్చింది, అది చెప్పాలా మానాలా? చెప్పాలా? అదే సబ్జెక్ట్ చెప్పాలా వదిలేయాలి? ఆనందం ఆయనకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు, అది ఊపిరి ఆగిపోతున్నాయి అంత, ఊపిరి సలపట. మనకు కూడా చూడండి, ఇప్పుడు గుండె జబ్బు వచ్చినప్పుడు ఊపిరి కోసం కొట్టుకుంటాం ఆక్సిజన్ కోసం. అలాగే అసలు మనకు ఆనందం అనుభవంలోకి వచ్చినప్పుడు అసలు గాలి అందదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అటువంటి ఆనంద అనుభవంలో అప్పుడు ఆయనకి ప్రేమ కలిగింది మానవ జాతి. ఎంత ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం, ఈ ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం, ఇది పంచిపెడదాం అని. అంటే గౌతమ బుద్ధుడి వాళ్ళు ప్రచారం కోసం చెప్పలేదు, ప్రేమ, ఆ ప్రేమ మానవ జాతి పట్ల, తోటి మానవుడి పట్ల ప్రేమ. వాళ్ళు చెప్పింది మాటలు కాదు, ఆనందాన్ని పంచిపెట్టారు, జ్ఞానాన్ని పంచిపెట్టారు. అది మాటలు కాదు, అది మాటల రూపంలో ప్రవహించింది ఆనందం అంతే. అక్కడ మాటల రూపంలోనేది దయ, చేత రూపంలోనేది దయ, తలంపు రూపంలోనేది దయ. ఎవ్రీథింగ్ ఇస్ కంపాషన్. వాళ్ళ నడక దయ, వాళ్ళ మాట దయ, చెయ్యగా కలిపితే దయ, కూర్చుంటే దయ, నుంచుంటే దయ, వాకింగ్ దయ, సిట్టింగ్ దయ, స్టాండింగ్ కూడా కంపాషన్. ఎవ్రీథింగ్ ఇస్ కంపాషన్. అంచేత నీకు ఇప్పుడు జరిగిపోయిన జనం ఈ జన్మలో పడే దుఃఖం సరిపోతున్నాడు అని భగవాన్ అంటున్నారు. ఇప్పుడున్న దుఃఖం ఏదో సరిపోతుంది, ఇప్పుడున్న దుఃఖం సరిపోతున్నాడు ఇంకా ఆధారంగా తెలుసు. మరి గత జన్మల్లో కూడా దుఃఖం మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోకుండా, మళ్ళీ పుట్టాలి నీకు సరదాగా ఉంది, మళ్ళీ పుట్టే నీకు దుఃఖమే వస్తుంది, ఈ దుఃఖం సరిపోతున్నాడే, దీని గురించి ఎండబెట్టుకో, దీని ముందు ఎండబెట్టుకో దీనికి ఈ దుఃఖాన్ని. మళ్ళీ బాగా పుట్టాలి, మళ్ళీ మంచి జన్మ రావాలి, మంచి జన్మ రావాలంటే మంచి దుఃఖం రావాలని. ఇప్పుడు జరిగిపోయిన దుఃఖం కూడా మర్చిపో, మళ్ళీ ఎప్పుడు దుఃఖం వస్తుందా, మళ్ళీ ఎప్పుడు దుఃఖం వస్తుంది, మళ్ళీ జన్మ నువ్వు కోరుకుంటున్నావు అంటే కొత్త దుఃఖాన్ని కోరుకుంటున్నావు. జరిగిపోయిన దుఃఖానికి వదిలి మళ్ళీ రాబోయే దుఃఖానికి నీకు స్వాగతం చెప్పకు. ఇప్పుడు నీ దుఃఖం సరిపోతున్నాయి సరిపోతలేదు మీకు అని అడుగుతున్నారు అడుగుతున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు మీకు ఏదైనా దుఃఖం ఉందని కూడా అది సరిపోతుందా? ఇంకేమైనా పెంచుకుంటాను. దీన్ని మొగిలేపోయాను మొగిలేకపోతాను, ఈ అశాంతి మొగిలేకపోతాను, ఈ వేదన మొగిలేకపోతాను. దీన్ని ఎండబెట్టుకో, దీన్ని ఎండబెట్టుకో, ఇదే తపస్సు. దీన్ని ఎండబెట్టుకో, దీన్ని ఎండబెట్టుకోవద్దు మానేసి. ఇంక నీ దుఃఖానికి ఇంక కొత్త దుఃఖాన్ని కలుపుకుంటావు నువ్వు. ఉన్నదాన్ని ఏదో ఎండబెట్టుకో. నువ్వు నీకు ఇప్పుడు ఏదో రుణం ఉంది, ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఆ రుణాన్ని తీర్చుకోవడం ప్రయత్నం చేసి ఇంకెవడు అప్పిస్తాడా, ఎవడు అప్పిస్తాడా, ఎవడు అప్పిస్తాడంటే ఎవడు కొంప ఉంచుదామండి. ఇప్పుడు మీకు ఏదో రుణం ఉందనుకోండి, ఆ రుణం తీర్చుకోండి. ఈ రుణం ఇక్కడ ఎలా పెట్టుకుని ఇంకెవడు అప్పిస్తాడా, ఎవడు అప్పిస్తాడంటే అంటే దాని అర్థం ఏంటి? రుణం పెంచుకుందామనే అంచేది. నువ్వు జన్మల గొడవలోకి వెళ్ళకు, ఉన్నది ఒకటే కాలం. అంచేది నీకు అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఆ గొడవలు వదిలి నీ మనసులో ఏం జరుగుతుంది. ఒక పురాణం పేరు పెట్టడు, ఒక పుస్తకం పేరు చెప్పడు, డైరెక్ట్ ఇవ్వటం పుచ్చుకోవటమే. ఇవ్వటం తెలకాడు రాసి ఇచ్చి అక్కడ బియ్యం తెచ్చుకోమని చెప్పటం కాదు, ఇవ్వటమే. తెలకాడు రాసి ఇచ్చి ఆ కొట్టులోకి వెళ్ళాను, అక్కడ వెళ్ళి బియ్యం ఇక్కడ ఇవ్వటమే, ఇవ్వటమే. అక్కడ చెప్పటం కాదు, ఇవ్వటమే. ఎందుకంటే సమాచారం అయితే అక్కడ ఏం జరుగుతుంది, నీ మనసులో ఏం జరుగుతుంది నీకు తెలియటం లేదు, నీ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలియటం లేదు, నీ బాధ ఏదో నీకు ఏం తెలియటం లేదు. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, నీ సంత గొడవలు నీకెందుకురా? ఎందుకు ఈ రోడ్డు మీద దుమ్మంతా నీ ముఖానికి ఏం రాసుకుంటావు, ఎంతకాలం రాసుకుంటావు నువ్వు? రోడ్డు మీద దుమ్ము ముఖానికి రాసుకుంటావు, ఎంతకాలం రాసుకుంటావు? అక్కడేం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది ఆడడానికి నీ మనసులో ఏం జరుగుతుందో చూసుకో. నీ మనసులో ఏం జరుగుతుందో చూసుకోకుండా ఆ పొట్ట చుట్టూ తిరుగుతాను, ఈ చుట్టూ ఈ చెట్టు చుట్టూ తిరుగుతాను, ఎంతకాలం తిరుగుతాను ఇలాగ వాండరింగ్ ఎంతకాలం నీకు? నీ మనసులో ఏం జరుగుతుందో నీకు తెలియదు. అక్కడ ఏదో సత్తరో కట్టించేస్తానో, కట్టించి వద్దంటలేదు. నీకు పుణ్యం వస్తుంది, అనిపిస్తే పోతుంది, అది అంతకా నీ జీవిత గమ్యం. అదే అంటే ఏంటి, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో ఆ డెస్టినేషన్ మిస్ అవ్వకుండా తరుముకుంటూ వెళుతున్నాడు. అది మంచి పని చేస్తే చెయ్యి, వద్దంటలేదు ఆయన. అయితే అదే నీ గమ్యం, మంచి పని చేయటమే నీ స్వరూపమా? పుణ్యం అనుభవించడమే నీ స్వరూపమా? ఈ గౌరవాలని కీర్తుల్ని మొయ్యటమే నీ స్వరూపమా? భగవాన్ ఒక మాట చెప్పారు, ఒకటే మీరు గుండెలు పెట్టుకోండి, ప్రారంభం దేహమే. మనకు ఒకవేళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా దేహమే. ప్రారంభం ఎవరికంటే దేహము నేననే తరంపు. నేను నేను అనే తరంపే జీవుడు. నేను ఈశ్వరుడు, నిజ నాలో ఒక నిజమైన నేను అది ఈశ్వరుడు. నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అనే తరంపే జీవుడు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. దేహం ప్రారంభం అనిపిస్తుంది, అంటే అది ఎన్ని రోజులు భూమి మీద ఉండాలి, ఎప్పుడు మరణించాలి, అది ఏమి తినాలి, ఏమి తినకూడదు, హాస్పిటల్లో మరణించాలా, ఇంటికాడ మరణించాలా, ప్రయాణంలో మరణించాలి, శరీరం ఎక్కడ చదువుతాను అది ప్రారంభానికి గుర్తుపెట్టాను. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ దేహము నేననే తలంతే ఆ దేహమే ప్రారంభం అనిపిస్తాను. మీరు అర్థం చేసుకోండి. మీరు ప్రారంభాన్ని దేహాన్ని ప్రారంభానికి వదిలేదు. దాని ఒంటి మీద ఏదైనా సంతోషం వస్తే సంతోషం వస్తుంది. అంటే ప్రారంభాన్ని బట్టి ఒకసారి మీకు సంఘటనలు అనుకూలంగా ఉంటాయి, ఒకసారి ప్రతికూలంగా ఉంటాయి. అది దేహ ప్రారంభాన్ని బట్టి ఎప్పుడు ఏది జరగాలి అది జరిగిపోతూ ఉంటుంది, ఎప్పుడు ఏది జరగాలి అది జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మన ఇంట్లో వాళ్ళని మీరు సుఖపెట్టామో, మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ మనసు బాగోకపోతే మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు సుఖపెట్టలేరు. ఎవరిలో కూడా వాళ్ళ మనసు బాగోలేదు అనుకోండి, మీరు ఇంట్లో వాళ్ళని సుఖపెట్టేద్దాం సుఖపెట్టేద్దాం అనుకుంటారు అనుకోండి, వాళ్ళ మనసు బాగా వాళ్ళని కూడా మీరు సుఖపెట్టలేరు. వాళ్ళ దేహ ప్రారంభాన్ని బట్టి మీ మమకారం కొద్ది మీకు అనిపిస్తుంది, వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు నుంచే పెట్టేద్దాం, వీళ్ళు నుంచే పెట్టేద్దాం, ఎక్కడ 10 అంతస్తులు కింద ఆడ కట్టేసి అక్కడ పెట్టేద్దాం అని అనిపిస్తుంది. ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే మమకారం అలా అనిపిస్తుంది. ఆ మమకారం నశించకుండా ప్రపంచంలో ఎవరికి ఇంతవరకు మోక్షం రాదు. మన మతంలో కాదు, ఇతర మతాల్లో కూడా ఎవరికి రాలేదు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాంటే, అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేము ప్రారంభం అనిపిస్తున్నాం అండి, ప్రారంభం అనిపిస్తుంది. ఇంట్లో ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి, ప్రారంభం భగవాన్ అంటారు. ప్రారంభం ఎవరికి రా, దేహంతో సాదాత్యం పొంది ఎవరికి ప్రారంభం? అన్నిటికంటే భగవంతుడి అనుగ్రహం గొప్పది రా. భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయి. ప్రారంభం అనిపిస్తున్నాను, ప్రారంభం అనిపిస్తున్నాను గొప్ప అనుగ్రహాన్ని గొప్ప దయ్యులు మిస్ అయిపోతున్నావు అంటాడు. మోక్ష భగవంతుడు ఎక్కండి, గురువు ఏం చేస్తాడు? మోక్షం ఇచ్చేయాలని మీకు మోక్షం, మీకు మోక్షం ఇవ్వాలి, మోక్షం ఇవ్వాలి. ఆ మోక్ష సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టాలని మీ దగ్గరికి వస్తాడు గురువు. వచ్చినప్పుడు ఆ గురువు వైపుకి మీరు ముఖం చెప్పరు, నేను ప్రారంభాన్ని చేస్తున్నాను, నేను ప్రారంభాన్ని చేస్తున్నాను, నేను మీరు గురువు యొక్క ముఖం వైపు చెప్పకుండా నేను ప్రారంభాన్ని చేస్తున్నాను, నేను ప్రారంభాన్ని చేస్తుంటే ఆడేస్తాడు. మీ చేతులు చాపాలి కదా, ఆ చేతికి చాపాలి. ఆ గురువు వైపుకి మీ ముఖం చెప్పాలి కదా. కనీసం గురువుని చేసేటప్పటికి మీ ముఖం అటు చెప్పుకుంటాను. గురువు ఏం చేస్తాడు? ఇంకా మీరు గొప్ప అవకాశం పోగొట్టుకుంటున్నారు. ఇది భగవాన్ అన్నారు, మీరు గొప్ప ఆపర్చునిటీ పోగొట్టుకుంటున్నారు, గొప్ప అవకాశం మీరు పోగొట్టుకుంటున్నారు. ఎంతసేపు చూసినా ప్రారంభం ధనవంతుడికి అదే గొడవ, ధనం లేని వాళ్ళకి అదే గొడవ, అధికారంలో ఉన్న వాళ్ళకి అదే, అధికారం లేని వాళ్ళకి అదే. అందరికి ఆ ప్రారంభం అనిపించడమే. ఆ ప్రారంభం నువ్వా? ఎవరికి? మనోదేహంలోకి సంబంధించింది ప్రారంభం. అయితే నువ్వు ప్రారంభం అనిపిస్తున్నావు ఈ తలంపు, ఆ ప్రారంభం దేహం అనిపిస్తుంది, దేహం నేను కాదనే తలంపు అది విడిచిపెట్టకుండా నువ్వు ఏం చేస్తావు, టైం ఎనర్జీ వేస్ట్ చేసుకుని నువ్వు నీ ప్రారంధాన్ని ప్రారంధాన్ని అనుభవిస్తున్నావు. దీనికంటే ప్రారంధ అనుభవం కంటే ఈశ్వరుని దయ, ఈశ్వరుని కరుణ, ఈశ్వరుని యొక్క అనుగ్రహం గొప్పదవయ్యా. నీ ముఖం అటు తిప్పితే నువ్వు ప్రారంధం ఒకవేళ అనుభవిస్తున్నట్టుగా నీకు అనుభవిస్తున్నట్టు కూడా తెలియదు. అట్టి అలా చేస్తున్న అనుగ్రహం అనుగ్రహం ఇప్పుడు నీ ముఖం. స్వామి వివేకానంద అంటాడు, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు మీరు కనిపెట్టక్కర్లేదు అయ్యా. మీరు కళ్ళు మూసుకుని సూర్యుడు లేడు సూర్యుడు లేడు అంటే ఎలా, మీ ముఖాన్ని ఒకసారి సూర్యుడు వైపు చెప్పండి అంతే. అంతకంటే మీరు అదనంగా ఏం చేయాలి. కానీ మీరు సూర్యుని చూడం, కళ్ళు మూసేసుకుంటాం, అదనంగా తెచ్చుకుంటాం, తలుపులు వేసేసుకుంటాం, కిటికీ తలుపులు కూడా వేసేసుకుంటాం, బయట సూర్యకిరణాలు లోపలికి రానివ్వం, గాలి కూడా రానివ్వం అంటే ఇంకా సూర్యుడు ఏం చేస్తాడు? మరి గుమ్మం తలుపులు వేసుకున్న పర్లేదు, కిటికీ తలుపులు కూడా వేసేసుకుంటారంట, ఇంకా సూర్యుడు ఏం చేస్తాడు మీకు? ఒకవేళ సూర్యుడు ఏదైనా జ్ఞాన సూర్యుడు మీకు ఏదైనా ఉపకారం చేయాలి, ఇంకేం చేస్తాడు? మీ కిరణాలు కూడా లోపలికి రావాలని తలుపులు వేసేసుకున్నావు అంటే భగవాన్ అంటారు, ఎన్ని సిల్లి గొడవలు అన్నారంటే, గురువు అంటే వాడండి, ఎన్ని సిల్లి గొడవలు. ఒక చిన్న మాట జ్ఞాపకం వచ్చింది, భగవాన్ పటాలు పంచిపెట్టాలని తెచ్చామయ్యే, ఏదో మిమ్మల్ని ఉద్ధరించడానికి మేము పంచిపెట్టలేదు, మా ఆనందం కోసం మేము పంచిపెట్టుకుంటాం. మిమ్మల్ని ఉద్ధరించడానికి మేము పంచిపెట్టలేదు, మా ఆనందం కోసం మేము పంచిపెట్టుకుంటున్నాం. మీరు వెళ్ళేటప్పుడు భగవాన్ పటాలు తీసుకొచ్చాం, ఎవరికి కావాలని పట్టాలి అది పట్టుకెళ్ళండి, అభ్యంతరం లేదు. మరి ఎన్ని పట్టాలను ఎన్ని పట్టాలు పట్టుకెళ్ళాలన్నా పట్టుకెళ్ళండి, దోచుకుని పట్టుకెళ్ళండి. ఎందుకు వచ్చింది కదా ప్రారంభం ఏంటి, ప్రారంభం అనుభవించడం ఏంటి, ఇవన్నీ కుండ సంబంధాలు. కళ్ళు మన కళ్ళు మూసామనుకోండి, ఏం చుట్టం ఏంటి స్నేహితులు అండి, మీరు ఏం చెప్పండి? ఉడితే మనం టైం వేస్ట్ చేసుకుంటాం, కానీ ఇలా కళ్ళు మూసామనుకోండి, ఏం చుట్టం ఎవడో స్నేహితులు ఎవడో విరోధం. స్వప్నావస్థలం జాగ్రత్త అవస్థలోకి వచ్చాము, ఆ స్వప్నంతా ఏమైపోయింది, ఇవన్నీ కుండ సంబంధాలు. కళ్ళు మూస్తే ఏమి లేదు అని ఇందుకే భగవాన్ చెప్పింది ఏంటి, నువ్వు పడే గొడవల కంటే, నువ్వు పడే బాధల కంటే, నువ్వు పడే కష్టాల కంటే, నువ్వు పడే నష్టాల కంటే, నువ్వు తినే తిట్లు కంటే, ఒకవేళ నేను ఎవరైనా ఊరేగిస్తాంటే ఈ ఊరేగింపుల కంటే, ఇవన్నిటికి అతీతమైంది రా భగవంతుడి దయ. అటు చూడు, నీ ముఖం అటు తిప్పు, అనుగ్రహం ముందు నువ్వు పడే కష్టాలు నీకు వచ్చే నష్టాలు ఏ పాటివి, ఏ పాటివరా? దేవుని అనుగ్రహం ముందు, దేవుని దయ ముందు ఇవి కూడా ఏమిటి? నదిలో ప్రవాహం వస్తాంటే, వరద వస్తాంటే గడ్డి పరకలు కొట్టిపోకుండా నిలబడతాగా? ఈ కష్టాలు ఈ నష్టాలు దేవుని దయ ముందు ఏ పాటివి? గడ్డి పరకలు కొట్టుకున్నట్టు కొట్టుకుపోతావయ్యా, వాటి మర్చిపోతున్నావు. దేవుని దయ కంటే, దేవుని అనుగ్రహం కంటే నీ కష్టాలు గొప్ప అనుకుంటున్నావు. అలా కాదు, నీ కష్టాల కంటే నీ నష్టాల కంటే దేవుని అనుగ్రహం అతీతమైంది. అది గుర్తి ముగిస్తున్నాం. మరి మా ప్లేయర్ గారు 5 అయిపోయింది, ముగిస్తున్నాం. జడ్జి గారు మైట్ కమ్ మై నాట్ కమ్, జడ్జి గారు మైట్ కమ్ మైట్ నాట్ కమ్, మే నాట్ కమ్ మే కమ్, రావచ్చు రాకపోవచ్చు, మనం దాని టైంకి ముగించద్దు. మే కమ్ అది మే నాట్ కమ్, మన టైం మన గురువు గారు చెప్పిన సిద్ధాంతం అది. టైం ముగించాడు, నన్ను ముగిస్తున్నాం. ఏదో ఒక వాక్యం కూడా ఎదగలుగుతాం కదా మనం, ఒక వాక్యం తీసుకుని నవ్వటం తోటే 2 గంటలు 3 గంటలు వెళ్ళిపోతాయి. ఇంకా నోట్లో ఉంటే ఎంత చెప్పడం, అది లోపలికి వెళ్ళి జీర్ణం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఈ నోట్లో చప్పరించడానికి అయిపోతుంది ఒక వాక్యం అంటే. ఇవన్నీ చిన్న చిన్న గొడవలకు అల్ప విషయాలు మీద స్వల్ప విషయాల గురించి మీ కాలాన్ని పాడు చేసుకోవద్దు. అనుగ్రహం అక్కడ ఉంది, వర్షం కురుస్తుంది అనుగ్రహం. మీరు వీధిలోకి వస్తే తడుస్తారు, వర్షం కురుస్తుంది. ఇంట్లో కూర్చుంటే మీరేం తడుస్తారు? మీ వాసనతో మీ అహంకారంతో మూసుకుని కూర్చుంటే వర్షపు మీరు మీ నెత్తి మీద పడుతుందా? ఒకసారి ఎప్పుడు మీరు ఈశ్వరుని వాక్యాలు విని ముగించేస్తున్నాను. మీరు ఏది అవునో అది మర్చిపోయి, మీరు ఏది అవునో దాన్ని మర్చిపోయి, కాని విషయాలు వెంట తిరుగుతూ, కాని గొడవల్లో చిక్కుకుంటూ, 10 మంది కష్టాలు కొని తెచ్చుకుంటారు, 10 మంది కష్టాలు వాళ్ళే కొని తెచ్చుకుంటూ ఉంటారు. అటువంటి గొడవల్లో పడుతూ యూసరే థాట్స్ లో వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థమైన కోరికలు ఆ వలలో పడి అలా తిరుగుతూ జన్మలెత్తి చచ్చిపోతూ, పుడుతూ చచ్చిపోతూ, ఇలా జన్మలెత్తి రోజు శవాలను మోస్తూ ఇలా చస్తూ పుడుతూ చస్తూ, ఇలా ఎన్నో శవాలను మోసారు. ఇంకా మీకు ఈ శవాల మోసమే ఇంకా సంతృప్తి అవ్వలేదు, ఇంకా భవిష్యత్తులో కూడా శవాలను మోయాలండి. ఎన్ని మోస్తారు, ఎన్ని శవాలను మీరు మోస్తారు ఇలాగా? ఈ దుఃఖం సరిపోతారని ఇంకా భవిష్యత్తులో కూడా దుఃఖం మీకు పోగు చేసుకోవాలండి. ఇవన్నీ తెలుసుకున్నాక, ఈ పడ్డాక బాధలు పడ్డాక అప్పుడు ఏదో దైవానుగ్రహం, డివైన్ ఇంటర్ఫీరెన్స్, ఏ మహర్షివో, ఏ మహాత్ముడో, ఏ అవతార పురుషుడో కలగ చేసుకోవటం, మన మీద జాలి పడి కలగ చేసుకోవటం. ఒక్కసారి మన నిద్రలో ఉంటామనుకోండి ఎవరైనా, మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ ఒకసారి ఆలస్యంగా లేస్తే భార్యను లేపేస్తున్నట్టు, మీకు ప్రజాసేవలు ఏటవుతుంది తొందరగా లేకుండా. ఆయనే చెప్తున్నారు, ఒకసారి నాకు బద్ధకంగా ఉండి ఎక్కువసేపు నిద్రపోతే నా భార్య లేపేస్తుంది, మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, లేవాలి లేవాలని. మేలుకో స్వామి అని ఒకవేళ నేను ఆలస్యంగా ఇంకా కాన్సెప్ట్ నిద్రపోతాను, నా భార్య ఉరికొని కొంత తొందరగా మేలుకొలుపు చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి కూడా మేలుకొలుపు పాటలు అన్నారు. వెంకటేశ్వర స్వామి లేవు స్వామి లేవు స్వామి, మీకోసం చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు, వాళ్ళందరినీ మనం ఉద్ధరించాలి లేకపోలేదు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఒక్కసారి అన్నట్టు మీరు ఎవరైనా నిద్రపోతా అంటే మిమ్మల్ని ఎవరైనా లేపితే ఎలా లభిస్తారు? అలాగే అజ్ఞాన నిద్రలో ఇలా కొట్టుకుపోతాను. అద్భుతం తీసుకుంటుంది ఇలా అదే అజ్ఞాన నిద్రలో ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. పుట్టటం చావటం, పుట్టటం చావటం, పుట్టటం చావటం, దుఃఖాలు మోయటం, కష్టాలు మోయటం, నష్టాలు భరించటం, లాభాలు వస్తే పొంగిపోవటం, నష్టాలు వస్తే ఏడుస్తూ కూర్చోటం, ఇలా మహాప్రవాహం ఇది, సంసార ప్రవాహం. ఇలా కొట్టుకుపోతా అంటే ఎవడొక మహాజ్ఞాని, ఎవడొక మహాగురువు, ఎవడొక అవతార పురుషుడు, ఎవడో అప్పుడు మన మీద జాలి కలిగిస్తుంది. జాలి కలిగిన తట్టి అదే నా అకారణ ప్రేమ అంటే మనకు మన మీద వాడికి అకారణంగా కలుగుతున్నట్టు ప్రేమ వాడికి. ఇలా తట్టి ఈ అజ్ఞాన దగ్గర నుంచి నేర్పలిపి ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు వాడి గురువు. చంద్రబాబు నాయుడు గారి భార్య ప్రజాసేవలోకి భర్తను లేపుతుంది, మన గురువు మనం జ్ఞానంలోకి లేపుతాడు వాడి గురువు. వాడే కారణం ఏంటి? కారణం ఏంటి? కారణం లేదు. ప్రేమకు కారణం ఉంటే అది కారణం కాదు. దేవుడికి కారణం ఉంటే అది దేవుడు. నీ మీద నాకు ఏదైనా ప్రేమ కలుగుతుంది అనుకోండి, దానికి ఏదైనా కారణం ఉంటుంది, అది నిజమైన ప్రేమ కాదు. కారణం ఉంటే అది ప్రేమ కాదు. అకారణంగా ఏ అవతార పురుషుడికో, ఏ రాముడికో, ఏ కృష్ణుడికో, ఏ మహర్షికో, ఏ మహాత్ముడికో, ఎవరికో కలుగుతుంది మన మీద ఒక అకారణంగా. ఏముండదు, దానికి ఎందుకు కలిగిందో చెప్పలేము. అదే రమణ మహర్షి కంటే ఎంతమంది దేవకోటి ఉండగా అరుణాచలేశ్వరుడు బాణం వేసి గురి వేసి పట్టుకున్నట్టు నన్నెందుకు పట్టుకున్నావరా? నేనే దొరికాననే. ఎంతో మంది కోట్లాది మంది దేవకోటి ఉన్నారు, ఎంతమంది దేవకోటి ఉండగా వాళ్ళందరినీ వదిలేసి బాణం వేసి పట్టుకున్నట్టు, ఏదో చేపను పట్టు జాల వేసి చేపను పట్టుకున్నట్టు నన్ను పట్టుకున్నాను, నేనే దొరికానని ఇక్కడ దొరకలేదు. నన్ను నాకు కాకుండా చేసేసావు అంటే నా అహంకారంతో, నా అహంకారం నాకు కాకుండా చేసేసావు, నా కోరికలు నాకు కాకుండా చేసేసావు, నా బాధను నాకు కాకుండా చేసేసావు, నా బాధను కప్పుకుని నేను బతుకుతున్నాను, అవి నాకు కాకుండా చేసేసావు. ఎక్కడికో మేలుకొలిపావు, ఎక్కడికో మేలుకొలిపావు, నన్నే ఇంటికి పట్టుకున్నావు. ఎంతో దేవకోటకుంది, ఈ దేవకోట అంతా వదిలేసి నువ్వు నన్ను ఎందుకు పట్టుకున్నావరా? నన్ను పట్టుకున్నాను, నన్ను నాకు కాకుండా చేసేసావు, నా మనస్సు నాకు కాకుండా చేసేసావు, నా శవాన్ని నాకు కాకుండా చేసేసావు. ఎక్కడికో మేలుకొలుపుతావు. నేను ఏం చేశాను? నేనేమైనా పూజించానా? నేనేమైనా జపించానా? నేను బుధం చేసిన తిరిగానా? ఏమి కారణం? నేనేమైనా గొప్పవాణి అనుకున్నావా? నేను పండితున్నా లేదా ధనవంతున్నా? ఏమీ కాదే, ఏమీ లేకుండా నన్ను ఎత్తికి పట్టుకున్నా. ఇది ఆ కారణ కాగ్రెస్
వారికి కారణం ఎవరండి? వీరికి కారణం ఎవరండి? దీవుడికి కారణం, దీవుడికి కారణం దేవుడు అనుకోండి, ప్రపంచానికి కారణం దేవుడు అనుకోండి. మరి దేవుడికి కారణం కూడా దేవుడు అవ్వదు. ఒకవేళ నిజంగా దేవుడికి కారణం దేవుడు కూడా అస్వతంత్రుడే, స్వతంత్రంగా కూడా
అంటే ఎవడో మహర్షుడు డివైన్ ఇంటర్ఫీరింగ్, గాలి వాన, అమృత వర్షం, అనుగ్రహమైన జలు, అనుగ్రహ వర్షం, తడపటమే పట్టుకుని ఇవ్వటమే, తడపటమే పట్టు మాటలు చెప్పటం కాదు, ఇవ్వటమే. అనుగ్రహ జలంలో, జ్ఞాన ప్రవాహంలో, జ్ఞాన వర్షంలో తడిపి తడిపి ముద్ద చేసి గురువు ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. భక్తి లేకపోయిన ఆయన మీద మనకి ప్రేమ లేకపోయినా అకారణంగా పొడవిస్తాడు. ఏమి నేనేం మోసానా? నీకు జపం చేశానా? పూజలు చేశానా? నా బుధం నేను వేసుకుని నేను తిరిగానా? ఏమి చేశాను? నన్ను అనుగ్రహించి నీ స్వరూపాన్ని నాకు ఇచ్చి నాలోని చెడ్డను నువ్వు తీసుకుని నీలోని మంచిని నాకు ఇచ్చావు. ఏమి నీకు ఉపకారం చేశాను? అంతా చేసేవారని ఆచరిస్తావు. ఏమి చేశాను? నేనేమైనా జపించానా? నేను బుధాన్ని వేసుకుని తిరిగానా? ఎలక్షన్ లో నాయకులు తిరిగితే, ఎలక్షన్ లో ప్రజలు తిరుగుతూ ఉంటారు నాయకులు బుధాన్ని వేసుకుని, అలా నేను ఏమైనా తిరిగానే నేను బుధాన్ని వేసుకుని నేనేమైనా కాంతాన్ని చేశానా? నేను ఇంతమంది దేవకోటండి అప్పుడు అనిపిస్తుంది అక్కడ. ఏమనండి, మీకు ఆ గురువు వచ్చి మీకు అజ్ఞానమైన నిద్ర నుంచి మిమ్మల్ని మేల్కొలిపోయి వెంటనే ముగిస్తున్నాం అంటే వెంటనే ముగించాలి. మళ్ళీ మన పేద గారు జ్ఞాపకం వస్తున్నారు, వెంటనే ఆఫ్ చేసి గడియారం తీసుకుని ఆఫ్ చేసామని చెప్పేవారు. మా హై స్కూల్లో హెడ్ మాస్టర్ ఉండేవారు పోరు. ఆయన మంత్రి వచ్చి అక్కడ కూర్చుంటే, ఆయన బెల్ అయిందనుకోండి, క్లాస్ అయిందనుకోండి, నమస్కారం మంత్రి గారిని క్లాసులోకి వెళ్ళిపోయారు. మంత్రి వచ్చి అక్కడ కూర్చుంటే ఇలా చూసుకునే ఆయన లెక్కలు చెప్పేవారు. ఆయన లెక్కలు పీరియడ్ అయిపోయింది అనుకోండి, మీరు కూర్చుంటే ఒక గంట నాకు వచ్చి మాట్లాడితే నాకు టైం అయిపోయింది. మంత్రి వచ్చి కూర్చో, ఆయన పేరు కనకభూషణ్. మీరు కూర్చుంటే గంట అయిపోయింది, కూర్చున్న తర్వాత పిల్లలకి నేను చెప్పి చదువుని మట్టుగా అవర్ పాడుకోవాలి. అది ఇక్కడ ముగిస్తున్నాం. ఏం ముగిస్తున్నాం అంటే ఇక్కడ అది అప్పుడు నీకు మేలు కలుపుతాడు. మళ్ళీ మేలు కలుపుతాడంటే ముఖ్యమంత్రి గారి భార్య జ్ఞాపకం వస్తున్నారు. మళ్ళీ ఎల్లు ముఖం అంటే చెప్పొద్దు. మళ్ళీ మనకు మేలు కలుపుతాడు ఎవడు, ఏదో అవతార పురుషుడు, ఏమైనా ఇంటర్ఫీరియన్స్ ఏదో వస్తుంది. ఎవరో రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, ఎవరో ఒక మహాగురువు, ఒక మహాజ్ఞాని, ఎవరో మేలు కలుపుతాడు. నేను ఎన్ని రోజులు మేలు కలుపుతాడు? మామూలుగా ఈ నిద్రలో ఈ మూడు అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, నిద్ర అవస్థ, ఈ నిద్రలోంచి మేలు కలపడం కాదు. అజ్ఞానమైన నిద్రలోంచి, అవిద్య అవిద్య అనే నిద్రలోంచి నేను మేలు కలుపుతాడు. అజ్ఞానమైన నిద్రలో ఉన్నప్పుడే నీకు పునర్జన్మలు వస్తాయి. అజ్ఞానం నిద్రలోంచి నేను భగవంతుడు నేను బయటకు తీసుకొచ్చినప్పుడు నీకు పునర్జన్మలు ఉండవు. అజ్ఞానంలోంచి నిద్రలోంచి మేలు కలుపుతాడు. ఆ మేలు కలిపినప్పుడు అనిపిస్తున్నట్టు నీకు ఏమనిపిస్తున్నట్టండి, ఈ శవాలని నిజమనుకున్నాను, ఈ బాధలని నిజమనుకున్నాను, ఈ జన్మలని నిజమనుకున్నాను, ఈ కష్టాలని నిజమనుకున్నాను, ఇందులో ఒక్కడ నిజమలేదు అనిపిస్తున్నారు. ఎప్పుడు మెరుపులిపిస్తాడు అంటే మనంతరం మనం లేవటానికి ప్రయత్నం చేస్తే రావడం అజ్ఞానమైన నిద్రలోంచి. ఎవడు ఏదో డివైన్ ఇంటర్ఫీరెన్స్. ఒక మహాపురుషుడు, ఒక మహాత్ముడు, ఒక మహర్షి, ఒక యోగి పొందడు. ఒక మాట మీకు చెప్తున్నాను, మీరు జపధ్యానములు చేసుకోండి మంచిదే, కానీ ఈశ్వరుడి మీద మనకు ఆ ప్రేమ కుదిరింది అనుకోండి, అపకూలేని ప్రేమ, ఊపిరి సలపని ప్రేమ కుదిరింది అనుకోండి, మన అహంకారం, మన మమకారం, అజ్ఞానం, గడ్డి పరక, నదీ ప్రవాహంలో గడ్డి పరక ఎలా ఏనుక్ కాదు, గడ్డి పరక ఎలా కొట్టిపోతుందో, ఈశ్వరుడి మీద ప్రేమలో పడితే మనం ఆ ప్రేమలో పడాలి. ఇంద్రుడి ఈశ్వరుడి ప్రేమలో పడితే, ఆ నీటిలో ఈశ్వరుడి ఆ జ్ఞాన గంగలో పడితే, అందులో ఉరికితే ఎలా కొట్టిపోతుంది అట్ని పెద్ద ప్రతి దొంగలు. అజ్ఞానం అంటే ఎంత కష్టం పోగొట్టుకోవడం, అహంకారం ఎంత కష్టం పోగొట్టుకోవడం, ఇలా ఇలా ఊసిలాడిపోతున్నాం కదండి, ఇలా పోలేరమ్మలాగా ఇలా పోనకు పూలిపోతున్నా ఈ కష్టాలు ఏది, ఇదంతా కూడా ఏది, ఇలాగా ఇలా ఊగిసలాడుకుంటే నువ్వు కనుక ఈ అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలి, అహంభావం ఎలా పోగొట్టుకోవాలి, నువ్వు ఎంత కష్టపడిపోతున్నావు, కాళీ చేతులు తిప్పేసుకుంటున్నావు, చేతులు తిప్పేసుకుంటున్నావు, ముఖం అటు తిప్పుకుంటున్నావు, ఇది తిప్పుకుంటున్నావు, ఏదో సాధు జపజ్ఞానములు చేసుకుంటున్నావు చేసుకో, కానీ ఆయన దయ కలిగినప్పుడు ఎవరు ఈశ్వరుని మీద మన ఈశ్వరుని ప్రేమలో ఈశ్వరుని అనుగ్రహంలో పడ్డ ఇప్పుడు కాదు ఆ జ్ఞానం గడ్డి పరకలు తీసి బయట పడేసినట్టు పడేస్తాడు వయ నీరు అని ఆ జ్ఞానం. ఇంకేం కావాలి అడగను.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలింతువు అరుణాచల అరుణాచల శివ అరుణాచల ఊరు తిరుగక ఒలము నిన్ను గని అనగా నీ జ్యుతి చూపుము అరుణాచల నువ్వు కొండ రూపంలో ఉన్నావు, నువ్వుకే కొండ రూపంలో ఉన్నావు, నువ్వు కొండ అనుకుంటే మేము బండలం, నువ్వు శివుడివే ఉరికి రూపం వేసుకుని ఈ వ్యాసం వేసుకుని పోయి నువ్వు శివుడివే ఉరికి వ్యాసం వేసుకొచ్చావు గిరిరూపంలో. గిరిరూపమైనటి కరుణా సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచల అరుణాచల శివ అరుణాచల గిరిరూపమైన కరుణాసముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచల నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఏటికి నిదుర నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే
బాగా కృష్ణుని తెలుసుకోవటం అంటే మళ్ళీ మనం తెలుసుకోవటం కృష్ణుని తెలుసుకోవటం అంటే అర్థం ఏంటి మళ్ళీ మనం తెలుసుకోవటం అంటే కృష్ణుడు మనలో నిజమైన ఆత్మగా ఉన్నవాడే కృష్ణుడు ఎక్కడున్నాడు మనలో నిజమైన ఆత్మగా ఉన్నాడు కృష్ణుని తెలుసుకోవటం అంటే అర్థం ఏంటి మళ్ళీ మనం తెలుసుకోవటం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అయితే కృష్ణుడు ఏమంటున్నాడంటే నేను లోపల ఉన్నాను బయట ఉన్నాను లోపల ఉన్న కృష్ణుని మీరు ముందు తెలుసుకుంటే బయట ఉన్న కృష్ణుడు కూడా మీకు తెలుస్తాడు అది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ శ్రీనివాస నామాలవాడ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ రమణ మహర్షి అంటే ఎవరు అనుకోకండి ఇక్కడ ఉన్నవాడు బయటకు వచ్చి చెప్పి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయాడు ఓం నమో భగవతే శ్రీరమణాయ 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 Love to you, peace to you, happiness to you, thank you all.